ശ്രീരാമം ഭൂയോ ഭൂയോ നമാമ്യഹം. అందులో రామచంద్రుడికి పదే పదే నమస్కరించాలి, మాటి మాటికి నమస్కరించాలి. ఆయనకి జాలి ఎక్కువ, ధర్మాత్ముడు. దుష్టశిక్షణం చేసేటప్పుడు అంత కఠినుడు ఎవరు ఉండట, ధర్మకర్మ కఠినుడు ఆయన. అదే శరణాగత రక్షణ చేసేటప్పుడు అవ్యాజ కరుణామూర్తి, ఆపదలను అపహరిస్తాడు, సకల సంపదలని ప్రసాదిస్తాడు, చూచేవారికి ఎప్పుడూ ఆనందం కలిగిస్తాడు. విచిత్రం ఏంటంటే శత్రువులు కూడా ఆయన రూపాన్ని చూచి ఆకర్షితులయ్యేవారు. మా రామాయణ యుద్ధంలో రావణుడు కూడా ఆ రూపాన్ని చూచి తెల్లబోయాడు. ఇంకా మారీచుడి వంటి విరోధులు కూడా ఆ రూపాన్ని చూచి పదే పదే పరవశించిపోయారు. ఇప్పుడు మేము రాము రామని ఏడుస్తున్నవాడు కూడా రామ్ రామ్ అంటున్నారు కదా, మేం రామ్ అనవలసిందే వాళ్ళ బతుకు కూడా. కాబట్టి రామ్ అనే శబ్దం అనకుండా కుదరదు. ఆఖరికి కొన్ని దిక్కుమారి పార్టీలు పూర్వం ఆయారాము గయారాము అనేవారు, అక్కడ కూడా రామ్ అనవలసిందే. ఒకవేళ నువ్వు అసత్యం ఆడావా అని అడిగితే రామరామ నేనెక్కడ అసత్యం ఆడాను అని అక్కడ కూడా రామ అంటాడు. తెలుసో తెలియకో ఈ రా అనే అక్షరం లేకుండా మానవుడి జీవితం గడవదు. ఆ పరమాత్మునికి పట్టాభిషేకం జరిగిన ఘట్టాన్ని తెలుసుకుని అక్కడి నుంచి రాముడి పరిపాలన, ఆయన లీలలు, రామాయణంలోని ఉత్తరకాండం, తెలుగులో తిక్కన గారు రాసిన నిర్వచన ఉత్తర రామాయణం, కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణం, తులసీదాసు గారి ఉత్తర రామాయణం, పరాశర సంహితలో హనుమన్ మహిమకి సంబంధించిన వాటిల్లో ఉన్న రామపాలన విశేషాలు ఇవన్నీ కలిపి చెప్పుకుంటాం. అందులో ఇది కేవల రామాయణం కాదు, రామకథయే కానీ అనేక పురాణాలు, అనేక సంహితల యొక్క సారాంశం. పరాశర సంహిత అని ఒక సంహిత ఉన్నది, దాన్ని 40 రోజుల పాటు 2015 సంవత్సరంలో చెప్పాను. 2015లో 40 రోజుల పాటు గుంటూరులో మన శృంగేరి శారదాపీఠంలో జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థస్వామి వారి యొక్క ఆజ్ఞతో చెప్పాం. అప్పుడు అప్పుడే 9 ఏళ్ళు గడిచిపోయింది. పోలిశెట్టి హరిప్రసాద్ గారు అప్పట్లో గుంటూరులో ఆ కార్యక్రమాన్ని చెప్పించారు. ఎంత అద్భుతమైన కార్యక్రమం అది. ఆ హనుమంతుడి కథ జరుగుతున్నన్ని రోజులు రోజు అరటిపళ్ళు నైవేద్యం పెట్టి హనుమంతుడికి ప్రసాదంగా ఇచ్చేవారు. రోజు ఒక్క ఆంజనేయ స్వామి వారు మాత్రం వచ్చేవారు. హనుమత్ దర్శనం ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ అయ్యింది. మీకు కూడా మీ రూమ్ దగ్గర రోజు ఒక ఆంజనేయుడు కనబడుతూ ఉంటాడు. మాకు అక్కడికి ఒక్క ఆంజనేయుడే వచ్చేవాడు. ఇప్పుడు కూడా ఒక చిన్న ఆంజనేయుడు అలా వెళ్ళిపోయాడు. ఆంజనేయుడు ఈ కార్యక్రమం జరిగే ముందు ఒకసారి బ్యా ఆ అంటాడు ఏదో రూపంలో, అదో చురుకుతనం. ఇక్కడ చిన్న చిన్న ఆంజనేయులు ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళు కూడా మధ్య మధ్యలో బ్యా ఆ ఊ అంటారు. ఇవన్నీ ఉంటేనే ఆంజనేయుడి కథ జరుగుతున్నట్టుగా మనం భావించాలి. ఆంజనేయుడికి రామనామం అంటే ఇష్టం కనుక నిరంతరం రామ రామ అనుకుంటే ఆయన చాలా సంతోషిస్తాడు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామ 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 అంటూ రామ నామస్మరణం, రాముని కథ జరుగుతూ ఉంటే, ఆయన స్తుతి జరుగుతూ ఉంటే ఆంజనేయుడు అక్కడికి వచ్చి మారువేషంలో కూర్చుని ఆనందంతో కన్నీళ్లు కారుస్తాడు. చేతులు జోడించి దాని మీద తల పెడతాడట. అందుకే కృత మస్తక అంజలి అన్నారు. అంజలి అంటే ఇలా రెండు చేతుల యొక్క జోడింపును అంజలి అంటారు. దాని మీద తల పెడతాడు ఆయన. చేతుల మీద తల పెట్టి ఆనందంతో అలా కన్నీళ్లు కారుస్తూ అలాగే ఉండిపోతాడు. మనం కథ పూర్తి చేసేదాకా, రామనామస్మరణం ఆపేదాకా అలాగే ఉండి మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకే అటువంటి రాక్షసుల పాలిటి మృత్యుదేవత అయిన ఆంజనేయుని గురించి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం మనకు గొప్ప సారాంశాన్ని అందిస్తోంది. మహాభయంకరమైన యుద్ధంలో రావణవధ పూర్తయ్యాక పుష్పక విమానం మీద ఎంతమంది ఎక్కి కూర్చున్నా ఇంకొకడికి ఆసనం ఉండేటటువంటి పుష్పక విమానం మీద వానరులందరినీ కూర్చోబెట్టుకున్నాడు. విభీషణుణ్ణి, ఆయన పరివారాన్ని కూర్చోబెట్టుకున్నాడు. సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా తాను కూర్చున్నాడు రామచంద్ర ప్రభు. ఆ తర్వాత ఆ పుష్పక విమానం సముద్రం దాటి వస్తోంది. రాముడికి భరతుని మీద అవ్యాజమైన ప్రేమ. భరతుడు ఏమన్నాడు, 14 సంవత్సరాలు పూర్తయిన మరుక్షణమే నీ అయోధ్యానగరంలో నాకు దర్శనం ఇవ్వకపో అందుకని ఆయన లేవమంటాను. ఆయనకి కరెంటుకి అవినాభావ సంబంధం. ఆయన కరెంటు స్తంభం లాంటివాడు, మీరంతా తీగలు, గురువుగారు విద్యుత్తు. అందువల్ల ఎప్పుడు కరెంటు పోయినా రామకృష్ణ గారు లేచారా, ఆ స్తంభం పడిపోయిన స్తంభాలు నిలబడితే, తీగలు మళ్ళీ నిలబడితే వెంటనే గవర్నమెంట్ వారు ఏం చేస్తారు, శ్రీరాముడిని గవర్నమెంటు విద్యుత్ ప్రసారం చేస్తారు. భరతుడు వనవాసం పూర్తయ్యాక రామదర్శనం చేసుకోకపోతే అగ్ని ప్రవేశం చేస్తానని శపథం చేశాడు. అందుకనే ముందుగా హనుమంతుడు పిలిచి మహావేగంగా నువ్వు భరతుడు ఉన్న చోటికి వెళ్ళు, ఎందుకంటే ఇప్పుడు అయోధ్యలీలుడు నందిగ్రామంలో ఉన్నాడు. నందిగ్రామం ఇక్కడికి చాలా దగ్గరే. నందిగ్రామే అకరోద్ రాజ్యం అని నందిగ్రామంలో ఉండి అక్కడి నుంచి పరిపాలన చేశాడు, అక్కడ రాజ్య పరిపాలన చేశాడు. రాముడు లేని అయోధ్యలో ఉండలేను అన్నాడండి ఆయన. అందుకే మీరందరూ కూడా రాముడు ఇక్కడ ప్రతిష్ఠించిన, రాముడిని ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత రామప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యాకే అడుగుపెట్టారు. రామ పరిపాలన వచ్చాక అడుగుపెట్టిన వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారట. అంతకు పూర్వం తీర్థయాత్రలు అంటే ఎరగట, తీర్థము ఎరగట, యాత్ర ఎరగరట బాబు. ఇప్పుడు తీర్థయాత్ర చేశారు, అదొక అదృష్టం. ఆ రోజుల్లో భరతుడు కూడా రాముడు లేకపోతే అయోధ్యలు ఏముంటాను అని, రాముడు వాళ్ళ అన్నదమ్ములు సయోధ్యతో మెలుగుతారు కనుక అయోధ్య విడిచిపెట్టి నందిగ్రామంలో రాజ్యపాలన చేశాడు. అందుకని నందిగ్రామం వెళ్ళు, రాముడు వస్తున్నాడని చెప్పు, 10 నిమిషాలు అటు ఇటులో రావచ్చు, ఈలోపు ఆయన కంగారు పడి అగ్నిలో దోకద్దను అన్నాడు. హనుమంతుడు బయలుదేరుతుంటే ఇంకో సూచన కూడా చూశాడండి, ఏమని, రాముడు వస్తున్నాడు అనే వార్త భరతుడికి వినిపించు, విన్న వెంటనే ఆయన ముఖ కవళికలు కనిపెట్టు. 14 ఏళ్ళు రాజ్యపాలన చేశాక ఇప్పుడు రాముడు వచ్చి రాజ్యం లాక్కుంటాడేమో, రాజ్యం పోతుందేమో అనే భావనలు ఎక్కడైనా ముఖంలో కనపడతాయేమో, అలా కనపడితే నాకు వచ్చి చెప్పు, నేను వెనక్కి వెళ్ళిపోతాను, రాజ్యం ఆయనకి ఇస్తాను. ఆయన ముఖంలో సంతోషం కనబడి అమ్మయ్య రాముడు వస్తున్నాడు రాజ్యం తిరిగి అప్పగిద్దామని అనిపించినప్పుడు అప్పుడు నేను రాజ్యపాలన చేస్తానన్నాడు. రాముడికి తెలియదా భరతుడు ఎంత గొప్ప భ్రాతృప్రేమ కలిగిన వాడు, అన్నగారి మీద ఆయనకున్న ప్రేమ అటువంటిది. అందుకే రాజ్యం నాకు వద్దు బాబోయని ఆయన చెప్పులు పెట్టుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. పాదుకలు సింహాసనం మీద పెట్టి వాటికి రోజు హారతిచ్చి పన్నులు వచ్చినప్పుడల్లా, ఇదిగో రామపాదుకల్లారా ఈ పూట ఇంత ట్యాక్స్ వసూలు చేశాం, ఇంత ఖర్చు అయింది, ఇంత మిగిలింది అని చెప్పేవాడు తప్ప ఒక్కనాడు తన పేరు మీదుగా దాన్ని ఖజానాలు వేసుకోలేదు, తన పేరు మీదుగా ఎఫ్డి వేసుకోలేదు. అటువంటి భరతుని గొప్పతనం తెలుసున్నా ఎందుకైనా మంచిదని ఇంకోసారి పరిశీలించమన్నట. కాబట్టి నిజమైన ప్రభువు తన సేవకుడికి పదవి మీద కానీ ధనం మీద కానీ ఆకాంక్ష ఉంటే వాళ్ళకి వదిలేయాలనే కోరిక వస్తుంది. ఆ వాళ్ళని నిజమైన ప్రభువులు అంటారు, సత్యప్రభువులు అంటారు. రాముడు ఆ స్ట్రాటజీ అంత వేరు. అందుకే ఆయన ఎప్పటికీ మనం రాముణ్ణి రామచంద్ర ప్రభు అనే అంటున్నాం, రామరాజునే అంటున్నాం. రామరాజ్యం అన్నామే కానీ ఇంకో రాజ్యం లేదు. ఎంతమంది గొప్పగా రాజ్యపాలన చేయలేదు? మనువు తక్కువ పరిపాలన చేశాడా, యక్ష్వాకు తక్కువగా పరిపాలించాడా, దశరథుడు సామాన్యుడా, కానీ రాజంటే రాముడే, పాలనంటే రామరాజ్యమే. రామపాలన అన్నాం తప్ప సకల లోకాలలో ఉన్న మహిమలు చూపించిన కృష్ణ పాలననం. ఎందుకంటే అసలు కృష్ణుడు పరిపాలించకుండా కంసుడి తండ్రి ఉగ్రసేనుడి ద్వారా పరిపాలన సాగించాడు. ధర్మరాజు ఆయన అద్భుతంగా పరిపాలించిన ధర్మరాజ్య పాలనను కూడా అనడం లేదు. అందువల్ల రాముడు రాముడు రాముడే అనగానే ఈయన వెళ్ళాడు. అప్పటికే భరతుడు ఆకాశం కింద చూస్తున్నట్టు, ఇంకా రాలేదు రాముడు, ఇంకా రాలేదు, రాకపోతే నిప్పులో దూకేదాం, అగ్నిప్రవేశం చేద్దామని అగ్నిగుండం పెట్టుకుని ఉన్నాడు. ఈయన పరుగును వెళ్ళి అదో రాముడు వస్తున్నాడు అనగానే ఆ ముఖం విప్పారింది, బ్రహ్మానందంతో పొంగిపోయాడు ఆయన. అమ్మయ్య రాముడు వచ్చాడు రా అనుకున్నట్ట. ఆ ఆనందాన్ని చూచినప్పుడు ఇది కదా అన్నదమ్ముల అనుబంధం అంటే అనిపించింది హనుమంతుడికి కూడా. ఒకరి కోసం ఒకరు బతికిన వాళ్ళు వాళ్ళని అనిపించేది. ఆ తర్వాత మొత్తం వాళ్ళంతా బయట నిలబడ్డారు, ఇంకా రాముడు రాడు, ఇంకా రాముడు రాడు. చివరికి రాముడు వచ్చాక వెళ్ళి పాదాల మీద పడ్డాడు. ధురం ఏకాకిన వృషభేన బలీయస, మంచి బలమైన ఒక ఎద్దు బండిని ఈడిస్తే ఆ బండి సక్రమంగా వెడుతుంది. ఒంటెద్దు బళ్ళు నుండేవి పూర్వం. ఆ ఒంటెద్దు బండికి ఒకే ఒక ఎద్దు ఉంటుందన్నమాట. ఆ ఎద్దు ఎటువంటి ఎద్దు అయి ఉండాలి? కొంచెం దృఢంగా బలంగా ఉన్నటువంటి ఎద్దుని బండికి కడితే ఆ ఎద్దు బండిని జాగ్రత్తగా తీసుకెడుతుంది. నాలా బక్క చిక్కిపోయిందని కట్టారనుకోండి, డామని పడిపోతుంది ఆ ఎద్దు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. బలమైన ఎద్దు మొయ్యవలసిన బండి దూడకి కడితే దూడ మొయ్యలేక ఎలా అయిపోతుందో, ఇంత గొప్ప రాజ్యాన్ని నువ్వు మొయ్యవలసిందని నేను మొయ్యలేక అలా చతికిల పడ్డాను అన్నాడు ఆయన. అంటే రాజ్యభారం బండి మొయ్యడం వంటిది, నువ్వైతే ఎద్దులాంటి వాడివి మొయ్యగలవు, నేను దూడని మొయ్యలేను. కొంతమందికి అనుమానం రావచ్చు కదా, ఇదేంటో మరీ బొత్తిగా రాముడిని ఎద్దుతో పోల్చాడని. వృషభ శబ్దమునకు ధర్మదేవత అని ఒక అర్థం. పూర్వకాలం ధర్మదేవతని ఆబోతుతో పోల్చేవారు. అందుకేగా భాగవతంలో ప్రారంభమే ఆబోతు కథ, గోవు కథ వస్తాయి. ధర్మదేవత ఎప్పుడు వృషభ శబ్దంలో ఉంటుంది. అందుకే వృషాహి వృషభో కపిహి, వరసగానికి వృషభం అనే శబ్దం ఉన్నది, వృషహాని వృషాకపి అని అనేక నామాలు ఉన్నాయి. ఆయన ధర్మస్వరూపుడు రాముడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ, అందుకే రాముడిని పోల్చేటప్పుడు ఆబోతుతో పోల్చాలి తప్ప ఇంకో దునపోతుతో పోల్చకూడదు, మహాపాపం అది. ఆబోతు పూర్తిగా ధర్మదేవతా స్వరూపం. ధర్మదేవత ఎప్పుడు తెల్లని స్వచ్ఛమైన ఒక ఆబోతు రూపంలో తిరుగుతుంది. దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి. కలియుగంలో ఒక కాలు మాత్రమే మిగిలి మిగతా మూడు కాళ్ళు కూడా కలిపురుషుడు నరికి పారేశాడు, విరగొట్టాడు. అందువల్ల వాల్మీకి మహర్షి లాంటి వాళ్ళు రాముణ్ణి ఒక వస్తువుతో పోల్చారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత జ్ఞానంతో ఆ ఉపమానం ఇచ్చారో తెలుసుకోవాలి. నీవేమో బలమైన ఎద్దులాంటి వాడివి, నువ్వు మొయ్యవలసిన ఈ రాజ్యభారం నేను దూడలాంటి వాడిని మొయ్యలేను. హంసలు మోయవలసిన విమానాన్ని కాకులు భరించగలవా? నువ్వు హంసవి, నేను కాకి లాంటి వాడిని. ఇదిగో నువ్వు ఇచ్చిన రాజ్యం నీకు యథాతథంగా అప్పగిస్తున్నాను, ఈ రాజ్యాన్ని అభివృద్ధి చేశాను తప్ప పాడు చేయలేదు. కొంతమంది ఒక్కసారి పరిపాలనలోకి వచ్చారా రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, ఎందుకంటే మొత్తం కుటుంబం అంతా కలిసి దోచేస్తారు దాన్ని. కానీ నేను అలా కాదు, సంపదని పెంచాను, మొత్తం నీకే అప్పగిస్తున్నాను, ఇదిగో నీకు ఇస్తున్నాను చేతులు అనగానే తథేతి ప్రతిజగ్రాహ. ఇదివరకు రాముడు ఏమన్నాడు, నాయన ఈ 14 ఏళ్ళు నువ్వే పరిపాలించాలి, వెనక్కి రానన్నాడు రాజ్యం తీసుకోమంటే. ఏది వనవాసానికి వెళ్ళినప్పుడు చిత్రకూట పర్వతం మీద. కానీ ఇప్పుడేమన్నాడు, తథేతి ప్రతిజగ్రాహ. ఇది వాల్మీకి మహర్షి పట్టాభిషేకంలో రాసిన మాట. అలాగే నువ్వు ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను అని దాన్ని స్వీకరించాడు. ఇంతవరకు 14 ఏళ్ళు అడవిలో ఉండడం వల్ల జటాజూటాలు ధరించాడు ఆయన. జుట్టంతా ముడి వేసుకుని అట్ల కట్టించుకున్నాడు. అడవిలో ఉన్నప్పుడు రోజు మనలాగా తలంటుకు స్నానాలు చేయడం కుదరదు. ప్రతిరోజు దువ్వెనలు పెట్టి దువ్వుకోవడానికి వెళ్ళలేదు, మీసాలవి కత్తిరించుకోవడం కష్టం. సహజంగా సినిమా వాళ్ళు ఎప్పుడు రాముడు అంటే జటాజూటాలు పెడతారు, కానీ నిత్యం గడ్డం గీసిన వాళ్ళు చూపిస్తారు. అసలు అడవిలో గడ్డం ఎక్కడ గీశాడండి ఆయన? ఇప్పటికి కూడా మీరు ఆలోచించిన వేషాలు ఉండవు రాముడికి, గడ్డం ఉండదు. నున్నగా అంత అందంగా క్షవరం ఎలా చేసుకున్నాడో ఎవడికి తెలియదు. ఆ అడవిలో ఉన్నవాడు ఇదేమన్నా ప్రయాణం చేసేవాడు. రైల్లో కూడా గీకిపారేస్తారు కొంతమంది మహానుభావులు, వాళ్ళు చూసి నాకు నవ్వు వచ్చేస్తున్నాడు. రైల్లో తెల్లవారుజాము లేచిపోతారండి, పుట్టుకు పుట్టుకోళ్ళు అద్దం దగ్గర. ఇదేంటంటే ఇప్పటిదాకా గడ్డ ఉంది ఇంతలోనంటే ఏమిటో తెలియదు. మొక్క మొలవనివ్వరు. అలా రాముడు లేడు. రాముడు ఆ 14 ఏళ్ళు అసలు క్షవరం చేసుకోలేదు. మేసాలు కానీ గడ్డాలు కానీ అన్నీ పెంచుకున్నాడు, జుట్టు పెంచుకున్నాడు. కాకపోతే జుట్టునేమో జటాజోటాలుగా ధరించాడు. కారణం ఏమిటో చాలామందికి తెలియదు, కానీ మర్రిపాలు తలకి రాస్తే జుట్టు అలా అట్టకట్టుకుపోతుంది. మర్రిపాలతో జుట్టుని గట్టిగా అలా కట్టుకుని దాన్ని చుట్టూతో రుద్రాక్షలు కానీ తులసి పూసలు కానీ ధరిస్తే దురద పెట్టదు, మాట వరసకు కూడా పేలు పట్టవు. ఇవి మీకు ఎలా తెలుసు అని అడగండి. అవన్నీ చేసి చేసి మీకు చెబుతున్నాను నేను. మనకి రామాయణంలో లేదు మర్రిపాలు తలకి రాసుకున్నాడని? ఈ మర్రిపాలు ప్రసక్తి ఎందుకు వచ్చింది? దీని గురించి మొత్తం పురాణాలు చదివితే పురాణాల్లో వనవాసం చేసిన వాళ్ళందరూ మర్రిపాలు తలకి రాశారు, రాసుకుని వెళ్ళారు. ఏమిటి అంటే ఆయుర్వేదం చదివాం. ఆయుర్వేద శాస్త్రంలో తలకి తరచుగా స్నానం చేయకపోయినా కుంకుడుకాయలు పెట్టకపోయినా, ఇప్పుడు మీరంతా షాంపూలు పెట్టి ఉన్న జుట్టంతా పీక్కుంటున్నారు అనుకోండి, కానీ కుంకుడుకాయలతో కనుక తలంటుకుంటే జుట్టు ఊడింది కూడా మళ్ళీ వస్తుంది. దానికి ఉదాహరణ గురువుగారు, మంత్రం బాగా చదువుకుని జాగ్రత్తగా ఉంటే హాయిగా జుట్టు వస్తుంది. అంత కుంకుడుకాయలు పులుసు పోసుకునే టైం మనకెక్కడుంది? అందుకని షాంపూ దగ్గరికి పెడుతున్నాం. ఆ షాంపూని ఎత్తి మీద క్యాంప్ వేస్తుంది, ఆ తర్వాత మొత్తం అంతా అది డంప్ అయిపోతుంది, కిందకి దూకిపోతుంది. ఒక్క వెంట్రుకు ఉండడం లేదు, ఎక్కడ చూసినా కుచ్చులు కుచ్చులు ఊడిపోతున్నాయి. కానీ చక్కగా వారానికి ఒకసారి శనివారం నాడు తప్పనిసరిగా పూర్వం కుంకుడుకాయలు పులుస్తూ తలంటుకునేవారు. అంటుకుంటే అప్పుడు ఏమవుతున్నమాట, చుండ్రు ఉండదు, దురద ఉండదు, పేలు పట్టం. కానీ అడవిలో ఉన్నప్పుడు అలా తరచుగా చేసుకోవడం కుదరదు. వనవాసం చేసేవాళ్ళకి నియమాలు ఉన్నాయి, నలుగు పెట్టుకోవడాలు ఇవన్నీ కష్టం. అందుకని వాళ్ళ కోసమని ఆయుర్వేదం ఏం చెప్పిందనమాట, అడవిలో ఉన్నంతకాలం మర్రిపాలు బాగా పిసికి వెంటనే రాసుకోవాలి. మర్రిపాలు చేతికి రాసుకున్న కాసేపట్లో ఎండిపోతాయి, చార కట్టేస్తుంది, టక్కన అతుక్కుపోతుంది అది. అందుకని చకచకచక లేత మర్రి ఆకులు తీసి ఇలా నెత్తి మీద పోసుకుని దాన్ని రాసుకుని జటాజోటాలు కట్టుకుంటే ఇంకా మీరు ఎన్నాళ్ళైనా జడలు ఇప్పేదాకా మాట వరసకి ఇలా దురద పెట్టదు, గోక్కొక్కర్లేదు, పక్కవాడు గోకక్కర్లేదు, పేలు పట్టవు, సుఖంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, నదుల్లో శిరస్నానం చేశారనుకోండి, ఆ శిరస్నానం చేసిన తర్వాత మళ్ళీ ఒడ్డుకు వచ్చాక మళ్ళీ మర్రిపాలు రాసుకోవాలన్నమాట, అది నియమం. వాళ్ళు తీర్థయాత్రలు చేశారుగా, వాళ్ళు తలకి స్నానాలు చేశారు ధర్మరాజాదులు, కానీ మళ్ళీ మర్రిపాలు రాసుకునేవారన్నమాట. అలా జడలను అట్టగట్టించుకుని సంరక్షించుకున్నారు వాటిని. ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి, తీసేయాలి. పట్టాభిషేకానికి వెళ్ళేటప్పుడు చక్కగా క్షవరం చేయించుకుని మీసాలు తీర్చిదిద్దుకుని నున్నగా గడ్డం చేసుకుని జుట్టును కూడా సంసారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువులు ఎలా తీర్చిదిద్దుకుంటారో అలా తీర్చుకోవాలి. సన్యాసుల జుట్టు వేరు, వనవాసం చేసేవాడి జుట్టు వేరు. పట్టాభిషేకం చేయించుకున్నప్పుడు సింహాసనం మీద ఉండేటటువంటి జుట్టుగారు, ఈ పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి, తిరగనిస్తే అవుతానమాట చీటికి వాటికి అటుకుంటూ పరిగెడుతూ డిస్టర్బ్ అవుతారు. ఆ మాత్రం కంట్రోల్ చేయలేకపోతే దూరం కూర్చోండి. నాకు కొంచెం చీమ చిటుక్కుమంటే వెంటనే చెబుతున్నటువంటి ప్రవాహం ఆగిపోతూ ఉంటుంది. అందువల్ల నాయన వసంత్ మీరంతా అక్కడ నిలబడి ఎవరిని రానివ్వకండి చీటికి వాటికి, లేదా వాళ్ళకు సంఖ్యలు వేసి కట్టిపారేయండి. తాళ్ళు ఉన్నాయి మా దగ్గర, రోలు ఒకటి తాడు ఒకటి పట్టుకొచ్చి యశోద కట్టినట్టుగా కట్టేయండి. ఇక కదలరు వాళ్ళు, రోలు కూడా ఇడ్చుకుపోకుండా కాస్త గట్టి రోలుకి కట్టండి, మీ రోలు మీరు ప్లే చేయండి. అప్పుడు రాముడు ఏం చేశాడనమాట, ఇక తతో విశోధిత జటః, ఈ జడలన్నీ ఇప్పించుకున్నాడు, శుభ్రంగా స్నానం చేశాడు. ముందు స్నానం చేసిన తర్వాత ఆయన దగ్గర చక్కగా తల వెంట్రుకలను మీసాలను తీర్చిదిద్ది పెట్టేటటువంటి ఒక మంచి సేవకుడు ఉన్నాడు, శ్వశ్రు వర్ధకులు అంటారు వారిని, అంటే క్షవరం బాగా చేసేటటువంటి వాళ్ళు. ఆయన వచ్చాడు, జుట్టుని కత్తిరించాడు, వెనక్కి చక్కగా దువ్వాడు. అసలు వెనక్కి దువ్వుకుంటే కూడా ఒక అందం, ఒకసారి చూపిస్తానులేండి నేను జుట్టు అంటూ ఉంటాను. సరే జుట్టు లేనివాడు వెనక్కి దువ్వినవాటి ముందుకు దువ్వినవటే ఏ దువ్వేనైనా ఒకటే దువ్వి నిపుణాహ శ్వశ్రు వర్ధకాహ, నిపుణులైన బాగా ఆరితేరిన శ్వశ్రు వర్ధకులు ఆ మీసాలు అవి కత్తిరించి గడ్డం చేసి మంచి తల వెంట్రుకలు తీర్చిదిద్ది రాముణ్ణి ఒక ప్రభువుకు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉంటాయో అటువంటి వాడిగా తీర్చిదిద్దారు. మంగళస్నానాలు చేయించారు. పురుషోత్తములు వచ్చేమో రామచంద్ర ప్రభువుకి మంగళస్నానం చేయించారు, స్త్రీలు సీతాదేవి చేత కూడా మంగళస్నానాలు చేయించారు. మంగళస్నానములకు చాలా ద్రవ్యాలు వాడతారు. అందులో వట్టివేళ్ళు, గంధపు చెక్కలు, పునుగు, జవ్వాజి, కస్తూరి ఇటువంటి ద్రవ్యాలు 14 చెప్పారు. ఈ 14 ద్రవ్యాలు బిందుల్లో కలిపి వీటితో నెత్తి మీద పోసి స్నానం చేయిస్తే శరీరం ఘుమఘుమఘుమలాడిపోతుందండి. మీరు ఎన్ని గంటలైనా ప్రయాణం చేయండి, చెమట వాసన రాకుండా చేస్తుంది. ఇది పూర్వకాలంలో శరీరాన్ని రక్షించుకునే ఒక గొప్ప విధానం. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. ధర్మరాజు గారు ప్రతిరోజు సాయంత్రం యుద్ధం నుంచి రాగానే 14 గుండిగలు నీళ్ళు అక్కడ పెట్టేవారట. ఏదో ఒకటి స్టాండర్డ్గా పెట్టమని ఆయన నిమిషాలకు ఒకసారి మారుస్తాడు, తీస్తాడు, వీడియో ఒకటి దొరికాడు నాకు. జయ శ్రీరామ్. మనకు అందులో ఏం చెప్పారు, మహాభారత యుద్ధంలో ద్రోణ పర్వంలో గొప్ప విషయం చెప్పాడు. యుద్ధం నుంచి రాగానే ఒళ్ళంతా బాణాలు గుచ్చుకుని నెత్తురు వస్తుంది కదా, ఆ బాణాలు పీకేసేవారట, గుండిగలతో నీళ్లు తెచ్చేవారు, అందులో ఇటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ వేసేవారు. మొన్న సత్యనారాయణ స్వామి వారు ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ విగ్రహానికి ఇటువంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక ఆ విగ్రహం ఎన్నాళ్ళైనా సుగంధంతో ఉందండి, ఘుమఘుమగా ఆడిపోతున్నమాట మనకి. అవి ప్రాకృతికమైనవి, అంటే సహజమైనవి. మళ్ళీ అందులో కల్తీవి కలపకూడదు. ఆ వట్టివేళ్ళు, ఈ జవ్వాజీ ఇవన్నీ కలుపుతారు, కొన్ని మూలికలు కలుపుతారు. ఈ రసాలతో నెత్తి మీద పోసి స్నానం చేయిస్తే ఈ మొత్తం గాయాలు మారిపోతాయి, చెమట రాదు. ఒకవేళ చెమట పడితే ఆ చెమట కూడా సువాసనగా మారిపోతుంది. ఈ నెత్తురుతో ఉన్న పుళ్ళన్నీ మారిపోతాయి. అందుకే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత యుద్ధం చేసినా, ఎంత ప్రయాణం చేసినా, గుర్రాలెక్కి దూకుతున్నా, ఏనుగులు మించి దూకుతున్నా, ఎండలో చెమట కారిపోతున్నా దుర్వాసన వచ్చేది కాదు. మల్ల యుద్ధం చేశారనుకోండి, ఇద్దరు ఒకళ్ళ చెమట ఒకళ్ళకి అంటుకుని ఎంత అసహ్యంగా ఉంటుంది, అలా ఎదురుగుండా కూర్చుంటేనే విసుకొస్తుంది మనకి చెమట ఉన్నప్పుడు. అటువంటిది వాళ్ళకి మల్ల యుద్ధం చేసినా చెమట వాసన వచ్చేది కదట, కారణం ఈ మూలికలు. అటువంటి వాడితో అభిషేకం చేయించేవారు పట్టాభిషేకాలకు ముందు. అప్పుడు ఆ వ్యక్తులు ఆరోగ్యంగా ఉండేవారు, శరీరం బాగుండేది. పైగా అవన్నీ చెట్ల నుంచి వచ్చిన ఆకులు, వేళ్ళు మొదలైనవి. అటువంటి వాటితో రాముడికి మంగళస్నానం పురుషులు చేయిస్తే సీతామాతకి స్త్రీలు చేయించారు, మంచి అలంకారాలు చేశారు. భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు వీళ్ళందరూ కూడా రాముళ్ళకే జటాజుటాలు ధరించారు కనుక వాళ్ళ జడలు కూడా తీయించేశారు, వాళ్ళని అలంకారం చేశారు. ఇప్పుడు అందరూ కలిసి బయలుదేరాలి. శత్రుంజయము అని ఒక ఏనుగు ఉన్నది, అది దశరథుడిది. ఆ ఏనుగు మీద ఎక్కి దశరథుడు ఎన్నో యుద్ధాలు చేశాడు, చాలా పెద్ద ఏనుగు, మంచి బలమైన ఏనుగు. ఆ శత్రుంజయం అనే ఏనుగు మీద ఎక్కి రామచంద్ర ప్రభు బయలుదేరాడు. ఇంకా ఆయనతో పాటు పట్టాభిషేకం చూడడానికి చాలామంది వచ్చారుగా. వాళ్ళు వానరులు ఒకళ్ళిద్దరు కాదు, సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయుడు మొదలైనటువంటి వాళ్ళు 14,000 మంది వచ్చారు. నవనాగ సహస్రాణి, 9,000 ఏనుగులు సిద్ధం చేయించారట. ఏకంగా నవ అంటే 9, నవసహస్రాణి అంటే 9,000. అవి ఏమిటి, నాగసహస్రాణి ఏనుగులట. 9,000 ఏనుగులు ఉన్నాయంటే ఆ రోజుల్లో రామచంద్ర ప్రభు యొక్క సంపద ఎంత గొప్పదో ఆలోచించండి. మీకు ఎవరికైనా ఒక ఏనుగు ఇస్తే మళ్ళీ జీవితంలో కోలుకోరు. ఆ మధ్యన ఒక అల్లుడు ఎవడో నాకు కట్నం కావాలన్నట్ట, వాళ్ళ మామగారికి మండిపోయి ఏనుగు కొనిచ్చాట. దెబ్బతో ఆ అల్లుడు గారు ఏనుగుని వేపి పీనుగైపోయాడు. ఏనుగుని పోషించడం అంటే అది కష్టం, ఆస్తులన్నీ ఎగిరిపోతాయి. అటువంటిది 9,000 ఏనుగులు కేవలం వానరుల కోసం సిద్ధం చేశారు. అప్పటి సంపద ఆ విధానం వేరు. అసలు అయోధ్య అంటేనే లక్ష్మీ నిలయం. ఆ రోజుల్లో రాజుల దగ్గర ఉన్న సంపద ఎన్ని కోట్ల మంది దోచినా ఇంకా ఇవాళ మనకింత మిగిలిందండి. ఓ పక్కన తురకాళ్ళు దోచేశారు 1,000 సంవత్సరాలు, మరో పక్కనేమో బ్రిటిష్ వాళ్ళు పంపేశారు అక్కడికి. అంత పంపితే కూడా ఇంకా అనంత సంపద అనంత పద్మనాభుడి దగ్గర మిగిలిందంటే భారతదేశంలో ఎంత బంగారం, ఎన్ని రకాల వజ్రాలు, వైదూర్యాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అంత సంపద మనది. కొట్టి కొట్టి అందరూ వాళ్ళ దేశాలకు దోచి పెట్టగా పెట్టగా ఇప్పటికీ మన దగ్గర ఉన్న సంపద ఇతరుల దగ్గర లేదు. ఇప్పటికీ మన భూగర్భాల్లో, మన ఆలయాల్లో చాలా సంపద ఉంది. వాటన్నిటికీ మించి మన దగ్గరున్న అధ్యాత్మ సంపద, జ్ఞాన సంపద ఈ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదు. ఈ సంపదతోటే కదా మనం ఎక్కడికెళ్ళినా పెడుతున్నాం. ఒకళ్ళు ఎవరు అమెరికాకి ఆ పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. ఆ అంటే అక్కడ ఉన్న మెరికల్ అంతా ఇక్కడ చేరారు కనుక అమెరికా అయ్యిందన్నా నేను. అతటనున్న మెరికల్ అమెరికా చేరుట అమెరికాకునంత ఖ్యాతి వచ్చే, ఇక్కడున్న మెరికల్ అంతా అక్కడికి చేరాక వాళ్ళ బతుకు అంత గొప్పది ఎందుకని, లేదా వాళ్ళ మొహం అంత పూర్వం ఏందని ఆమెని బీఫ్ పిక్కు తినడం తప్ప బ్రీఫ్గా చెబుతున్నాను. వాళ్ళ దగ్గర ఏం ఏడిసింది, ఇక్కడున్న మన డాక్టర్లు ఎదుగుప్పుడు ఆవిడ వెళ్ళారు, ఓ డాక్టర్ గారు వీళ్ళే అక్కడికి వెళ్ళాక సేవ చేసేది. వాళ్ళ మొహాలకి ఇంత టెక్నిక్ ఏమి ఉండదు, వాళ్ళదంతా బండతనం. ఇక్కడున్నటువంటి వాళ్ళంతా అక్కడికి చేరి వాళ్ళని బాగు చేసి తద్వారా మన దేశాన్ని కూడా బాగు చేస్తున్నారు. ఇదంతా మన వాళ్ళ ఖ్యాతే, భారతీయుల ఖ్యాతి. అందులో ఎక్కువ భాగం తెలుగు వాళ్ళ ఖ్యాతే. తెలుగు వాళ్ళు ఇక్కడుండగా అంత సేవ చేయరు కానీ అక్కడికి వెళ్ళాక బాగా చేస్తారు. మన వాళ్ళు ఎక్కడికైనా పెడితే అదే మన దేశం వరకు వాళ్ళకి బాగా చేసి పెడతారు, అది మన లక్షణం అండి. ఓసారి ముగ్గురు మనుషులు ఢిల్లీకి బయలుదేరారు. అప్పట్లో లింక్ ఎక్స్ప్రెస్ అని ఒకటి ఉండేది, ఈ లింకులన్నీ మనకే తగిలించారు అప్పట్లో. అంటే విశాఖపట్నం నుంచేమో కొన్ని కంపార్ట్మెంట్లు కాజీపేట అడతాయి, హైదరాబాద్ నుంచి కొన్ని కంపార్ట్మెంట్లు కాజీపేట వస్తాయి, ఈ రెండింటిని కలిపితే దక్షిణ్ ఎక్స్ప్రెస్ అంటారు, లింక్ దక్షిణ్ ఎక్స్ప్రెస్. ఇది చాలా కాలం నడిచింది, తీశారు ఇప్పుడు, దాన్ని కేవలం దక్షిణ్ ఎక్స్ప్రెస్గా మిగిల్చారు. పేరుకు దక్షిణ్ ఎక్స్ప్రెస్సే కానీ కంపార్ట్మెంట్లు మాత్రం తుక్స్ప్రెస్ కింద ఉండేది, తుక్ ఎక్కువగా ఉండేది, కొంచెం బొద్దింకలు ఎక్కువ ఉండేవి. 1987లో నేను హిందీ పండిట్ ట్రైనింగ్ అవుతున్నాను. అప్పటికింకా డిగ్రీ పూర్తవ్వలేదు కానీ హిందీలో భాషా ప్రవీణ చేయటం వల్ల రాష్ట్ర భాషా ప్రవీణ పండిట్ ట్రైనింగ్ అవుతుండగా ఢిల్లీ పంపారు నన్ను కూడా, కొంచెం హిందీలో కొంతమందికి సాయం చేయడానికి. అదొక అద్భుతమైన యాత్ర. 87 డిసెంబరు ఆ ట్రైన్లో వెళుతుండగా నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ పైగా. అప్పట్లో ఫస్ట్ క్లాస్ చాలా తమాషాగా ఉండేది, ఏసీలు తక్కువ కదా, ఏసీ అనేది చాలా అరుదు, ఎక్కడో ఒకటో అరవ ఉండేది. 87లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కూపే ఉంది, ఆ కూపేలో ఇద్దరం పడున్నాం. ఇంతలో ఒక ఆవిడ వచ్చి, ఇందులో నలుగురు మనుషులు ఉన్న దాంట్లో నన్ను వేశారండి, మీ సీట్ నాకు ఇచ్చి అందులో కూర్చోండి అని అందులో కూర్చున్నాను. అందులో ఒకడు తొరకాడు, ఒకడు హిందీ, ఒకడు తెలుగు, ఇంకోడిని నేను కుర్రాణ్ణి. అంటే నేను ఎప్పుడు కుర్రాణ్ణి, అప్పుడు ఇంకొంచెం చిన్న కుర్రాణ్ణి. ఇంతలో మొదలైంది గొడవ. ఏమని, అసలు రాముడు మావాడు, మీరంతా హిందూ దేవుని చేసుకున్నారు, ఆంజనేయుడు మావాడు, మీరంతా మీ వాణ్ణి చేసేసుకున్నారు అని తొరకాడు మొదలెట్టాడు. వీళ్ళిద్దరూ తెల్లబోయారు, మన తెలుగువాడును హిందీ అయినను. హనుమాన్ మీవాడు ఎలా అవుతాడు అంటే, సులేమాన్, సల్మాన్, రెహమాన్ అని మాన్ అని ఉందంటే అది మా తొరక పేరే, హనుమాన్ అని ఉంది కాబట్టి సులేమాన్ లాగా హనుమాన్ కూడా మావాడు అన్నాడు తొరకాడు. ఇలా అనుకున్నా పర్వాలేదు, కొంతలో కొంతలో ఏమనుకోండి. దాంతో ఇప్పుడు హిందీ ఆయన లేచాడు. ఎంత మాట అన్నావు అంటే, మానని ఉన్నంత మాత్రం చేత మానులన్నీ మీవేనా, మాకు ఉన్నాయి, మేహమాన్ శక్తిమాన్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కాబట్టి మాను మాకు ఉంటే సంస్కృత పదం అసలు శక్తిమాన్ అనే పదం, అందులోంచి మీరు కొట్టేసి అసలు మీ భాష ఎక్కడ నడిచింది, మా హిందీ పదాలు మా సంస్కృత పదాలు మీ దాంట్లో కలిపేసి మీ భాష కింద హై హై అంటూ లాక్కుంటున్నారు, ఈ హై కూడా మాదే చివరికి కాబట్టి శక్తిమాన్ లాగే హనుమాన్ మాది అని చేత హనుమాన్ మావాడు హిందీ వాడు అన్నాడు హిందీ ఆయన. అప్పుడు మన తెలుగు ఆయన లేచాడు. ఆయన లేచామన్నాడు తెలుసా, హనుమాన్ తురకా కాదు, హిందీవాడు కాదు, 100కి 100 రూపాయలు మా తెలుగువాడు అన్నాడు. ఎలాగా అన్నారు వాళ్ళు ఒకేసారి, దారిలో రామచంద్రుడు కనపడి నా భార్య తప్పిపోయింది అంటే ఆ బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుని సీతారాముల్ని కలిపేదాకా నిద్రపోలేదు, దోవలో కనిపించిందా అని నెత్తిని వేసుకుని ఆ పని పూర్తి చేసేవాడు మా తెలుగువాడే. ఒక్కసారి ఎవరన్నా ఒక పని చెబితే ఇంట్లో వాళ్ళ మాట ఎలా ఉన్నా బయట వాళ్ళకి గ్యారంటీగా పనిచేసి పెట్టేవాడు ఎవడన్నా ఉంటే తెలుగువాడే అన్నట్ట. ఇందులో వాడు ఏ వంకతో అన్నా నిజంగా హనుమాన్ తెలుగువాడు, ఎందుకంటే అంజనాద్రిలో పుట్టినట్టుగా పరాశర సంహితలో ఉన్నది, 7 కొండల్లో ఒకటైనా వరస్సగా శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యమని పిలువబడి 7 కొండల్లో ఒక కొండలో అంజనాదేవి తపస్సు చేసింది, అక్కడే హనుమంతుడు పుట్టాడు, అందువల్ల దానికి క్రమంగా అంజనాద్రి అని కూడా పేరు వచ్చింది. ఇప్పుడు ఆంజనేయుడు విక్రమ పెట్ల అక్కడ 7 కొండలో అది అంజనాదేవి తపస్సు చేసిన స్థలం. ఇది పరాశర సంహితలో ఉంది హనుమద్వైభవంలో. కాబట్టి ఆంజనేయుడు ఇక్కడ పుట్టాడు కాబట్టి 100కి 100 రూపాయలు వెంకటాచలం తెలుగునాట ఉంది కాబట్టి తెలుగువాడే ఆంజనేయుడు, కాబట్టి ఆంజనేయుడు తెలుగువాడే. తర్వాత ఆయన కర్ణాటక వెళ్ళాడు ఉద్యోగానికి, కన్నడం వెళ్ళాడు. మన వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు మొదట్లో బెంగళూరు వెళ్ళినట్టుగా. అక్కడ ఏది ఋష్యమోక పర్వతం, మతంగ మహర్షి ఆశ్రమం, ఇదంతా కన్నడ ప్రాంతం. ఇప్పటికి కూడా హంపి విజయనగరం ఉంది కదా, హంపి విజయనగరానికి కరెక్ట్గా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఋష్యమోక పర్వతం అంటే. శబరి గుహ, మతంగ మహర్షి ఆశ్రమం, పంపా సరస్సు, ఇవి మీరు చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. కర్ణాటకలో తోరణగల్లు లేక హోస్పేట ఈ రెండు స్టేషన్లో ఎక్కడైనా దిగండి. ఏమిటిది, హోస్పేట లేక తోరణగల్లు. సరిగ్గా అక్కడి నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ ఋష్యమోక పర్వతం ఉంటుంది. ఆ ఋష్యమోక పర్వతానికి ఇంకో 5 కిలోమీటర్ల దూరంలోనూ ఎంతో పంపా సరస్సు, మతంగ మహర్షి ఆశ్రమం, శబరి యొక్క గుహ ఉంటాయి. ఆ మతంగ మహర్షి ఆశ్రమంలో శబరి గుహలోకి కూడా మేము వెళ్ళాం. రాత్రి అక్కడ పడుకున్నాం. రాత్రిపూట మన శరీరం మీద నుంచి పాములు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పాములు వెళ్ళిపోతుంటే మినపు సున్నుండి వాసన వస్తుందండి, కానీ ఎవరిని కాటేయలేదు. అలాగని కాటేయలేదు కదా, నోట్లో వేలెట్టుకండి, అవి వెళ్ళిపోతాయి వాటి దారిని. అవి నేను చెప్పింది ఏనాటి మాట, ఈ మధ్యన వెళ్ళలేదు. కానీ ఎంతో అద్భుతమైన ప్రదేశం. మళ్ళీ అక్కడి నుంచి 25 కిలోమీటర్లు అడితే విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం. తోరణగల్లు నుంచి అటు 25 కిలోమీటర్లు ఋషిమోకం, ఇటు 25 కిలోమీటర్లు విజయనగరం, మధ్యలో ఉంది తోరణగల్లు. అవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయన్నమాట, ట్రై సిటీస్, న్యూయార్క్, న్యూజెర్సీ, నేవార్కుల్లాగా. అంత చాలా అద్భుతమైన ప్రాంతాలు అవన్నీ చూడాలి. కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఆయన, కన్నడంలో ఉన్నాడు. ఆ తర్వాత రామచంద్ర ప్రభువుకి యూపీ వచ్చి అయోధ్యలో ఇక్కడ చేరిపోయాడు. ఆ విధంగా తెలుగువాడు కన్నడం వెళ్ళి, కన్నడం దగ్గర నుంచి యూపీ వచ్చి, ఏపీ నుంచి యూపీకి వెళ్ళి, తద్వారా హిందీ వాళ్ళకి ఆరాధ్యదేవం అయిపోయాడు. అటువంటి ఆంజనేయ ప్రభువుని తలుచుకోకపోతే తెలుగువాడు ఎంత పాపం చేసినట్టు అవుతుంది. కాబట్టే మొత్తం తెలుగు వాళ్ళలో ఏ మూలకి వెళ్ళినా ఆంజనేయుడు కనపడాలి మీకు. ఆంజనేయుడు పరబ్రహ్మ, అందరికీ సంబంధించిన వాడు. ఊరికే తెలుగునాటి పుట్టాడు అనుకోవడమే కానీ భగవంతుడికి కులం ఏమిటి, ప్రాంతం ఏమిటి, మతం ఏమిటి కానీ. అయినా నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఆ దిక్కుమాలిన చెక్క మొక్కలు ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ఒక ఆంజనేయుడు పెట్టాడు పక్కనే, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేయాడు. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉభయ రాష్ట్రాలలోనూ కూడా ఆంజనేయుడు విగ్రహములు వీధి వీధికి, పేట పేటకి, ప్రతి ప్రాంతంలో కొలువై మనకి దర్శనం ఇవ్వాలి. ఈ పని మీరు చేయగలరు. ఎక్కడెక్కడ ఆంజనేయుడు కనపడితే అక్కడ నిర్భయం కదండి. ఆంజనేయుడు చూస్తూ ఉంటే ఏదో తెలియని బ్రహ్మానందం. ఆ శక్తి వేరు, ఆ భక్తి వేరు, ఆ పూర్వమైన అనురక్తి వేరు, గాఢ ఆసక్తి వేరు, సంసక్తి వేరు. అవి పొందడానికి ప్రయత్నించాలి మనం. అందులో వీళ్ళందరూ కూడా ఈ ఏనుగుల మీద ఎక్కి, ఏది హనుమంతుడు మొదలైన వాళ్ళంతా కూడా బయలుదేరి క్రమంగా పరమ పవిత్రమైన అయోధ్యానగరంలోకి అడుగుపెట్టారు. 9,000 ఏనుగుల మీద వానరులు ఎక్కితే ఇంకా మహానుభావుడు విభీషణాదులు కూడా వారికి అర్హమైనటువంటి వాహనాలు ఎక్కారు. తక్కిన వాళ్ళంతా బయలుదేరారు. మొత్తం అంతా కూడా ఈ అయోధ్యానగరం చేరారు. సరిగ్గా రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం చేయడానికి 14 ఏళ్ల క్రితం పెట్టిన ముహూర్తం మళ్ళీ వచ్చేదట వాళ్ళకి, అదే శుభముహూర్తం. ఆ రోజున వశిష్ఠుడు ఏమన్నాడు, రేపే రాముడికి పట్టాభిషేకం. ఈ రామ పట్టాభిషేకం అపూర్వంగా జరగాలి, ఏర్పాట్లన్నీ చేసే బాధ్యత మీది అని సుగ్రీవుడికి విభీషణుడికి పురమాయించాడు ఆయన. ఎవరికి ఏ పని చెప్పి చేయించాలో ఆయనకి బాగా తెలుసు. అందరూ ఒకే రకమైన పనులు చేయగలదు కదా. సంతోష్ గుప్తా, భాస్కర్ శర్మ వీళ్ళంతా ఆర్గనైజర్, వాళ్ళు ఆర్గనైజేషన్ బాగా చేస్తారు, నిర్వహిస్తారు. అదే అశోక్కిస్తే వేదిక మీద చక్కగా కబుర్లు చెప్పగలుగుతాడు. సాంప్రదాయమైన అంటే సంప్రదాయం అనమంటే అంటాడు వెంటనే పాపం. దుస్తులు వద్దురనైనా, దుస్తులు సంస్కృతం కాదు, సంప్రదాయ దుస్తులు అనమంటే ఆయన ఎవరో ఏదో అంటూ ఉంటారు, దాన్ని తీసే సంప్రదాయ వస్త్రాలు అనమంటే అంటున్నాడా లేదా పాపం. ఫలానా సమయంలో ఫలానా కార్యక్రమం జరుగుతుంది అంటున్నాడా లేదా పాపం. అంచేత కొంత కాళిదాసు కవిత్వం, కొంత తనపైత్యం, ఇవన్నీ కలిపి చాలా అద్భుతంగా ఆయన నిర్వహించగలరు. కొన్ని పనులు ఆయన చేయాలి. పురాణం చెబితే, పద్మాకర్ గారు చెబితే అదొక అందం, అందరూ చెబుతారు. కానీ కొంతమంది చెబితే ఇంకొంచెం ఎక్కువ బాగుంటుంది అనుకోండి, మీకు కూడా వినాలనిపిస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు గురువుగారు చెబుతుంటారు అంటే, గురువుగారు ఏం చెబుతారు మీకు తెలియదు కనుక గురువుగారే చెప్పాలి మళ్ళీ. అందులో అవక్కొన్ని లక్షణాలు పూజ చేయించాలంటే సాయి మనోజ్ గారును, ఆ పక్కన ఉన్నటువంటి పవన్ కుమారు, వాళ్ళు చేస్తే అదొక అందం. మీలాంటి పుణ్యాత్తులు వింటే అదొక అందం. కాబట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సుగ్రీవుడు దూరంగా ఉన్న వస్తువులు కూడా క్షణాలలో తెప్పించి కార్యక్రమంలో ఏ లోటు లేకుండా చేయించగలడు. అందుకే సుగ్రీవుడికి ప్రత్యేకంగా చెప్పాడు వశిష్ఠుడు, రేపు పట్టాభిషేక సమయమునకు అది నదజలాలు. వ్యవహారంలో నదీ నదములు రెండింటిని నది అంటాం, కానీ ఇది మాతా చె పితా చె పితరు అన్నట్టుగా. పితృదేవతలు అంటే అక్కడ తల్లి తండ్రి కూడా అర్థమే. పితరవు అంటే తల్లి తండ్రి అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా మానవుడు శుభం పొందుతాడు అంటే అక్కడ మానవుడు అంటే మగవాడని కాదు, మానవుడు మానవి అని కూడా అర్థం. కొన్ని జ్ఞానంతో తెలుసుకోవాలి. ఐదు నదముల యొక్క జలములు కావలెను, ఇవి కాక నాలుగు సముద్రాల నీళ్లు కావాలి. అది కూడా యథాప్రత్యూష సమయే, సూర్యోదయ సమయమునకు వచ్చేయాలి. సూర్యుడు ఎర్రని కిరణములతో తూర్పు దిక్కున ఉదయిస్తున్న సమయమును ప్రత్యూష సమయం అంటాం. ఆ సమయమునకల్లా ఈ నీళ్లు రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అనగానే వెంటనే సుగ్రీవుడు వానరోత్తముల్ని ఆకాశంలో మహావేగంగా ఎగిరేవాడిని పిలిచాడు. కొంతమందికి పని చెప్తే వాడు ఆధార్ కార్డు కూడా వాడు మర్చిపోతాడు. దానివల్ల ఉపయోగం ఉంది, తీరా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాక ఉన్న ఆధార్ కార్డు మర్చిపోతే లోపలికి వాడు ఎలా చేయడు. వాళ్ళు 500 నదులు తెమ్మంటే వాడు కంగారులో పడి కొండలు పగలు కొడితే ఇబ్బంది. అందుకని ఆకాశంలో మహావేగంగా చురుకుగా ఎగిరే వాళ్ళని కొంతమంది పెట్టాడు. ఇక హనుమంతుడు, సుషేణుడు, జాంబవంతుడు, వేగధరిసి మొదలైనటువంటి నలుగురు వీరుల్ని పిలిచి, మీరంతా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణాల్లో ఉన్న సముద్ర జలాలు తెండనగానే వాళ్ళు బంగారపు కొండలు పట్టుకెళ్ళారు. అండి మహావేగంగా వెళ్ళారు, నోట్లో మాట నోట్లో ఉండగానే వేగంగా ప్రయాణం చేసి నీళ్లు తెచ్చేశారు. వానరులు కూడా 500 నదులు నీళ్లు తెచ్చారట. నదీ శతానాం పంచానాం జలకుంభేషు చాహరన్, 500 కుండలతో, ఆ కుండలు కూడా మట్టి కుండలు కాదు, బంగారపు కుండలతో నదుల నీళ్లు తెచ్చారు. అందులో గంగ, గోదావరి, కృష్ణ మొదలైనటువంటి నదులు కొన్ని ఉంటే, నర్మద, తపతి, గోమతి వంటి నదాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు గోమతి ఉన్నది, గోమతి నదం అది తూర్పు నుంచి పడమరకు ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. తపతి తూర్పు నుంచి పడమరకు ప్రవహించి పశ్చిమ సముద్రంలో కలిసిపోతుంది. నర్మద అది అంతే, తూర్పు నుంచి పడమరకు ప్రవహించి పశ్చిమంగా ఉన్న పశ్చిమ సముద్రంలో ద్వారకా నగరం దగ్గర కలిసిపోతుంది. అందువల్ల వీటిని ఏమంటారు, తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తే నదములు అంటారు. కానీ గంగ, గోదావరి, కృష్ణ, చర్మణవతి ఇవన్నీ పడమర నుంచి తూర్పుకు ప్రవహించి తూర్పు వైపున్న సముద్రంలో కలుస్తాయి, పూర్వ సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు పూర్వ సముద్రం అంటే మనకి బంగాళాఖాతం, అందులో కలుస్తాయి. అలా తూర్పుకి ప్రవహించే వాటిని, తూర్పు సముద్రంలో కలిసే వాటిని నదులు అంటారు. ఇటువంటివి ఎన్నున్నాయండి బాబు. మీరు ఒక్కసారి హైదరాబాద్ నుంచి మొదలెట్టి బయలుదేరండి, ఎన్ని నదులు కనపడితే దారిలో, మూసి కనపడుతుంది, అత్తుని దగ్గర తాండవ కనపడుతుంది, అనకాపల్లి దగ్గర శారద కనపడుతుంది, ఇంకా అక్కడి నుంచి ముందుకెడితే నాగావళి వంశధార కనపడతాయి. అలాగే ఒరిస్సా వెళ్ళిపోయారంటే జాజ్పూర్ దగ్గర ఏం కనపడుతుంది, ఆ మార్గంలో అక్కడ వైతరణి నది కనపడుతుంది, ఇది భువనేశ్వరికి దగ్గరలో ఉంటుంది, అక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉంది. ఇలా అనేకములైన చిన్న చితక నదులు ఎన్నున్నాయో లెక్కలేదు. వీటిని లెక్కెందుకు ఏరు సరయూ నదిని అంటే, సరయు ఉపనది, నది కాదు, ఇది వెళ్ళి గంగానదిలో కలిసిపోతుంది. కొన్ని నదులన్నీ కూడా తమకిగా తాము సముద్రంలో కలవు, అందుకే వాటిని ఏమని చెప్పారు, అభిషేకాలకి పనికిరామన్నారు. ఇప్పుడు దానికి తుంగభద్ర ఉందనుకోండి, తుంగభద్ర కృష్ణానదిలో కలిసిపోతుంది, కాబట్టి కృష్ణకది ఉప నది. అలాగే కావేరి కూడా అంతే, యమునా నది ఉంది, ఆ నీరు ఎందుకు పనికిరాదు అంటే యమునా నది గంగలో కలిసిపోతుంది, ఉపనది. వాడు నదీ జలం అన్నాడు కానీ ఉపనదీ జలం అనలేదు. తమసా నది అది గంగలో కలిసిపోతుంది. అలా కలవకుండా వెళ్ళేటటువంటి భూమిలో ఇంకిపోయినా పర్వాలేదు, సముద్రంలో అయినా కలిస్తే ఆ నదీ జలములు మాత్రమే అభిషేకమునకు వాడవలెను. ఇది మంత్రశాస్త్ర నియమం, మనకి చెప్పకుండా చెబుతాడు. మంత్రశాస్త్రంలో ఉందనే విషయం వాల్మీకి అండవు, కానీ ఆయన మంత్రశాస్త్రం ఎరిగినవాడు, అది దృష్టిలో పెట్టుకోవాలి. తెనాలి రామకృష్ణుడు అంతటి వాడు కూడా కొంచెం పొరపాటు చేశాడు. ఏమన్నాడైనా, గంగా సంగమ మెచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారమునర్చునే యమునతో ఆనందమం బొందునే రంగతుంగతరంగహస్తముల నారత్నాకరేంద్రుండు నీ అంగం వంటి సుఖించనేని గుణభద్ర తుంగభద్రా నది అని. యమునా నదితో ఒక ఇబ్బంది ఏంటి, అది గంగలో కలిసిపోతుంది. అందుకని గంగా సంగమ మెచ్చగించునే మదిన్ కావేరి దేవేరిగా అంగీకారం అనర్చునే యమునతో ఆనందము బొందునే. అక్కడ ఒక విషయం మర్చిపోయింది ఏంటంటే, ఓ తుంగభద్రానది నువ్వే గనక వచ్చి సముద్రంలో కలిస్తే, తుంగభద్రానది ఉపనది కదా, దేనికి కృష్ణానదికి, తుంగభద్రానది కృష్ణలో కలిసిపోతుంది. అలా కాకుండా తుంగభద్ర గంగలో అయ్యే సముద్రంలో కలిసిపోతే నీ వల్ల వచ్చిన సౌఖ్యం గంగానది వంటి నదులకు ఉండదు కదా, అందువల్ల నువ్వు లేకపోవటం వల్ల వాళ్లతో ఆనందం పొందుతున్నాడు, నువ్వు వచ్చి డైరెక్ట్గా కలిసి ఉంటే ఆనందం పొందడని ఆయన ఉద్దేశం. మొత్తం పద్యం అంతా మీకు అక్కర్లా, కానీ అందులో ఆయన చేసిన పొరపాటు ఏంటి, యమునతో ఆనందము పొందునే అన్నాడు. యమునతో ఆయన ఎక్కడే ఆనందం పొందట్లేదు, ఎందుకంటే యమును కూడా ఉపనదే గంగానదికి అందులో కలిసిపోతుంది. మీరు ఎప్పుడో ఊహించారు ఆ విషయం, మదిన్ కావేరి దేవేరిగా అంగీకారం అనర్చునే యమునతో ఆనందము పొందునే అన్నాడే, తుంగభద్ర ఎలా ఉపనదో యమున కూడా ఉపనదియే. అక్కడ ఒక్కొక్కసారి ఎంత గొప్ప వాడైనా చిన్న చిన్న పొరపాటు చేస్తాడు. అలాంటి పొరపాట్లు అలసాని పెద్దన వారు చేశారు. ఏమనంటాడైనా, గాంధీవము నీ చేతిది పాండవు నింజారబట్టి బ్రతికితి మా విల్లుండిన నేడు నిశాచర చండవే అల్లునికి తోడు శతభల్లములని అంటాడు. గాంధీవం అర్జునుడి చేతికి వెళ్ళిందిట, అది వెళ్ళకపోతే ఓ మన్మథ ఆ గాంధీవంతో కలిసి నువ్వు కూడా అల్లుడితో పాటు మా మీద బాణాలేస్తావు అంటాడు. గాంధీవం అర్జునుడి చేతికి వెళ్ళింది ద్వాపర యుగంలో. ఈ కథ జరిగింది రెండవ మనువు పుట్టడానికి ముందు. సారోచిషుడు ఇంకా పుట్టలేదు, సారోచిషుడు పుట్టడానికి ముందు అర్జునుడు ఉన్నాడా అంటే, కవులు ఏం చేస్తారు, నిరంకుశులు కనుక అప్పుడప్పుడు అలా కలుపుతారు. అది కవుల యొక్క గొప్పతనం, వాళ్ళకి తెలియక కాదు, తెలుసుండి కూడా కావాలని చేసి ఉండొచ్చు, ఎందుకంటే మహానుభావులు కనుక. కాబట్టి అదో పక్కన పెడితే మనం మొత్తం మీద ఉపనదులు కాకుండా కేవలం నదులు, నదీ జలాలు, సముద్ర జలాలు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారట. నిజంగా అదృష్టం ఏంటో తెలిసిన, మాకు కూడా ప్రతిష్టా సమయానికి అంతపురం రామపట్టాభిషేకం చేసినప్పుడు 500 నదులు అనుకుంటే 1000 నదీ నద జలాలు వచ్చాయండి. ఆశ్చర్యకరంగా అన్ని ప్రాంతాల నుంచి, ఆఖరికి అమెరికా నుంచి కూడా నీళ్లు పంపారు. అది భగవద్ అనుగ్రహం. ఆంధ్ర వాల్మీకి వావిలుకొండ సుబ్బారావు గారు పట్టాభిషేకం చేశారు, రామ పట్టాభిషేకం, ఆయనకు కూడా 500 నదులు నీళ్లు వచ్చాయి, ఆయన రాసుకున్నారు అందులో. మహానుభావులు ఎంతోమంది అలాంటి కార్యక్రమాలు చేశారు. రాముడి మీద ఉన్న భక్తితో ఇదంతా భగవంతుడే చేయిస్తున్నాడని అలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మరొక్కసారి మేము కూడా అలాగే సీతారామ లక్ష్మణ పట్టాభిషేకం చేయబోతున్నాం, అప్పుడు కూడా మేము 500 నదులతో అభిషేకం చేయాలని సంకల్పించాం. 500 అనుకుంటే అంతకంటే ఎక్కువ వస్తున్నాయి కానీ తక్కువ రావట్లేదు ఎప్పుడు కూడా. భగవంతుడు అలా అనుగ్రహిస్తున్నాడు. 2 కేజీలు బంగారంతో సింహాసనం చేయించాలంటే 5 కేజీలు బంగారం రావచ్చు, ఏం చెప్పగలం, అది ఆయన సంకల్పం. సంకల్పం మనదైనా దైవానుగ్రహం ఉంటే అది అద్భుతంగా సాగుతుంది. దైవానుగ్రహం లేనప్పుడు నువ్వు ఎంత గొప్పవాడివైనా ఏ పని చేయలేవు. సరిగ్గా ఉదయం కాగానే మళ్ళీ మంగళస్నానాలు చేయించి రామచంద్రుని అలంకరించారు, సీతాదేవిని అలంకరించారు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ కూడా అలంకారాలు చేసుకున్నారు. అసలు అలంకారం బాగుండాలి. మంగళస్నానాలు సుగంధ ద్రవ్యాలతో ఎందుకు చేయవలను, మన కోసం కాదు పక్క వాళ్ళ కోసం. మీరు హాయిగా శుభ్రంగా స్నానం చేసి సువాసనతో ఉంటే మీ పక్కన కూర్చున్న వాడు పురాణం వినగలుగుతాడు, లేదా పక్క నుంచి లేచి దూరంగా వెళ్ళిపోతాడు. కాబట్టి మన కోసం కాదు, ఇది సమాజ హితం కోసం ఈ పని చెయ్యాలి. అందుకని ఆ రోజుల్లో అందరూ కూడా సుగంధ ద్రవ్యాలు పూసుకునేవారు. ఒళ్ళంతా చందనం పూసుకోవాలి, శుభ్రంగా స్నానం చెయ్యాలి, మంచి వస్త్రాలు అవి కూడా బాగున్న వస్త్రాలు కట్టుకోవాలి. అలా కట్టుకున్నటువంటి వాడే తపస్సు బాగా చేయగలుగుతాడు. మీరు చూడండి, ఎప్పుడైనా కృష్ణుడిని కానీ రాముడిని కానీ వర్ణిస్తున్నప్పుడు ఎంత బాగా వర్ణిస్తారు, శ్రీకృష్ణుడు స్నానం చేయలేదు, లేకపోతే గంధం పూసుకోలేదు, ఒంటి మీద నగలు లేవు, నెత్తి మీద కిరీటం లేవు అని ఎవడన్నా వర్ణించాడా? అలా వర్ణిస్తే చెక్క ముక్కలు దేవుడు అవుతాడు వాడు. మన దేవుడు మంచి రిచ్ అద్భుతమైన సంపదతో అపూర్వంగా కనపడతాడు. తన దగ్గర ఉంటే ఇతరులకు ఇస్తాడు. వీడు మహానికి వాడిని మేకులు కొడితే కదలలేనటువంటి వాడు ఇతరులు రక్షిస్తాడండి, దేవా పాపిని అని ఏడుస్తాడు వాడు, ఏడుస్తాడు పక్కవాడిని ఏడిపిస్తాడు. అందులో ఎప్పుడు ఎలా ఉండాలి, చందన చర్చిత నీలకళేబర
పీతవసన వనమాలి. చందన గంధము చర్చిత పూయబడిన నేల కళేవరా, నల్లని శరీరం కలవాడా, ఒళ్ళంతా గంధం పూసుకున్న నల్లని శరీరం కలిగిన కృష్ణ, పీత పసుపు వసన బట్ట కట్టినవాడ, పసుపు రంగులో ఉన్న వస్త్రం కట్టినవాడ, వనమాలి మంచి సువాసనతో కూడిన అడవిలో ఉన్న పువ్వులు దళములు వీటితో కూర్చిన దండని మెడలో వేసుకున్నవాడు వనమాలి, వనమాల వేసుకున్నవాడు వనమాలి. ఎంత అందంగా ఉంటుంది అది. రాముడితోటి ఘన కిరీటము తల కలుగువాడు అన్నాడు తప్ప నెత్తిమీద కిరీటం లేదు, ఏడుస్తున్నాడు అనలేదు. అందువల్ల ఎప్పుడు మనిషి శుభ్రంగా ఉండాలి, సుగంధాలు పూసుకోవాలి, అలంకారం చేసుకోవాలి. అందులో విష్ణువు అలంకార ప్రియో విష్ణువు, అందులో బాగా అలంకారం చేశారు. ఒక అద్భుతమైన సింహాసనం అన్నది బంగారముతో తయారు చేయబడి, రత్నములు తాపడం చేయబడి, కూర్చోడానికి మెత్తనటువంటి ఆస్తరణం పరచబడిన, అంటే మెత్తని పరుపు పరచబడినటువంటి సింహాసనం అది. సింహాసనం అంతా పూర్తిగా సువర్ణమయం, అది రత్నములు తాపడం చేయబడినది. అందుకే రత్నపీఠే అన్నారు, రత్నపీఠం అన్నారు. దాని మీద మాత్రం కూర్చోడానికి మెత్తగా ఉండాలన్నమాట పరుపు. అలాంటి దాని మీద సీతాదేవితో పాటు కూర్చోబెట్టారు. కూర్చున్న తరువాత ఆయన శిరస్సు మీద 500 నదీనద జలములు పోశారు, సీతాదేవి మీద కూడా పోశారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, సుమంతుడు, సుయజ్ఞుడు మొదలైన మహానుభావులంతా తక్కిన ఋషులతో కలిసి వేదమంత్రములు చదువుతూ ఉంటే వినడానికి మనోహరంగా ఉండేటటువంటి స్వరంతో చదువుతూ ఉంటే వాళ్ళిద్దరూ అభిషేకం చేయించుకున్నారు. ఆ సమయంలో అభిషేకం అయ్యాక పైపైన ఒత్తుతారు, పూర్తిగా మళ్ళీ ఆ బట్టలు తీసేయరు, తీయకుండా ఒత్తిన తర్వాత కిరీటం పట్టుకొచ్చారు. అది మామూలు కిరీటం కాదు. బ్రహ్మణ నిర్మితాపురా, పూర్వం బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో ఒక కిరీటాన్ని సృష్టించాడు, అద్భుతమైన కిరీటం. ఈ కిరీటము శిరస్సున పెట్టుకున్నవాడు అధర్మం చెయ్యడు, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తాడు. కానీ త్రేతాయుగం పూర్తి కాగానే ఈ కిరీటం తిరిగి బ్రహ్మలోకానికి వచ్చేస్తుంది అన్నాడు ఆయన. అందుకే త్రేతాయుగం పూర్తయ్యాక ద్వాపరయుగంలో ఇక ఆ కిరీటం అయోధ్య నగరంలో లేదు, అదృశ్యమైపోయింది. ఈ కిరీటాన్ని సృష్టించి బ్రహ్మ ఏం చేశాడు? సూర్య భగవానుడికి ఇచ్చాడు. సూర్యుడు దాన్ని కొంతకాలం ధరించాడు. సూర్యుడు దానిని తన పెద్ద కొడుకు వైవస్వతమునువుకి ఇచ్చాడు. వివస్వాన్ అంటే సూర్యుడు, ఆయన పెద్ద భార్య సన్యాదేవి. సన్యాదేవికి మొదటి కొడుకేమో సూర్యుడు, రెండో కొడుకు యమధర్మరాజు. ఆ తర్వాత సన్యాదేవి సూర్యుడు గుర్రాలుగా మారిపోయాక అశ్విని దేవతలు పుట్టారు, ఆడగుర్రం మగ్గుర్రం రూపంలో ఉన్నప్పుడు. ఇక రెండవ భార్య ఛాయాదేవి, అదిగో ఆవిడికి పుట్టినటువంటి వాడే వైవస్వత మనువు సోదరుడు, రేపు రాబోయే మనువు సూర్య సావర్ణి మనువు. ఛాయాదేవికి సూర్యుడికి పుట్టినటువంటి మొదటి సంతానం. ఈ వైవస్వత మన్వంతరం అయ్యాక ఆయనే మనువు అవుతాడు. ప్రస్తుతం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు, బెర్త్ కన్ఫర్మే కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆయన సూర్య సావర్ణి. ఆ తర్వాత పుట్టిన ఆయనే మనందరినీ అప్పుడప్పుడు నెత్తి మీద ఒట్టిగా ముట్టి చేసిన పాపాలకు తగిన శిక్షలు ఇస్తాడు, శనైశ్చరుడు. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఆయన ఎప్పుడు ఇలా నీలబట్టలు కట్టుకుంటాడు, మెల్లగా నడుస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు శనైశ్చరుడు, పరమ కరుణాస్వరూపుడు. కేవలం వారి కర్మలకు తగిన శిక్షలు మాత్రమే ఇచ్చేటటువంటి వాడు. రెండవ కొడుగ్గా ఛాయాదేవికి పుట్టాడు, సూర్య సావర్ణి మనువుకి తమ్ముడు. ఆ తర్వాత తపతి అనే నది పుట్టింది, ఆవిడ నదిగా నదంగా మారిపోయింది, ఆవిడ కూతురు. ఇంకిక్కడ వైవస్వత మనువుకి ఆ తర్వాత యమధర్మరాజు గారికి చెల్లెలుగా ఎవరు పుట్టుకొచ్చారు? యమునా నది పుట్టుకొచ్చింది. వరుసగా ముందు వైవస్వత మనువు, తర్వాత యముడు, ఆ తర్వాత యమునా నది, ఆ తర్వాత అశ్విని దేవతలు అన్నమాట వీళ్ళు సంతానం. అందులో వైవస్వత మనువుని పిలిచి ఒక మహాసామ్రాజ్య స్థాపన చెయ్యమన్నాడు సూర్యభగవానుడు. అందుకే మనునా నిర్మిత అన్నారు. ఈ నగరం అంతా కూడా మనువు చేత నిర్మింపబడింది. కోసల దేశానికి రాజధానిగా సరయూ నదీ తీరంలో వైవస్వత మనువు ఈ నగరాన్ని అద్భుతంగా నిర్మాణం చేశాడు. నిర్మాణం చేయగానే సూర్యుడు బ్రహ్మ తనకిచ్చిన ఈ కిరీటం శిరస్సు మీద పెట్టి, సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన్ని పట్టాభిషిక్తుని చేశాడు. నాయన, ఈ కిరీటం బ్రహ్మ నాకు ఇచ్చాడు. ఈ కిరీటము శిరస్సు మీద పెట్టుకున్నవాడెప్పుడు ధర్మపాలన చేస్తాడు, అసత్యం పలకడు. నువ్వు కూడా
వంశపారంపర్యంగా ఈ కిరీటం మీ వాళ్ళకి ఇచ్చేయి అన్నాడు. ఆ తర్వాత వైవస్వతమరువు కొడుకు ఇక్ష్వాకు మహారాజు దాన్ని ధరించాడు. ఇక అక్కడి నుంచి ఇక్ష్వాకు వంశస్థులంతా అందరూ ఆ కిరీటాన్నే శిరస్సు మీద పెట్టుకొని పరిపాలన చేశారు. దశరథుడు కూడా ఆ కిరీటాన్నే ధరించాడు. అటువంటి కిరీటాన్ని ఓ బంగారు పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చాడు వశిష్ఠుడు. రామచంద్ర, పరమ పవిత్రమైన కిరీటం ఇది, బ్రహ్మచేత నిర్మింపబడిన కిరీటం ఇది. ఈ కిరీటాన్ని మీ వంశస్థులంతా ధరించి ధర్మబద్ధమైన పరిపాలన చేశారు. దీనికి నమస్కరిస్తే నువ్వు ఈ కిరీటాన్ని నీ నెత్తి మీద పెడతానన్నాడు ఆయన. శ్లోకానికి అందమైన పద్యం ఎలా రాయాలో పూర్వ కవులకి బాగా తెలుసు. కంకంటి పాపరాజు గారు ఒక అద్భుతమైన పద్యం రాశారు ఇక్కడ. నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యం వైన సూర్యాన్వయోద్భవ రాజన్యులు మున్నుదాల్చి గరిమల్ పాలించిది భూమి సంస్తవనీయంబగు ఈ కిరీటము శిరోధార్యంబునికీయడం భువి పాలింపు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా. ఈ కిరీటం నవరత్నములు తాపడం చెయ్యబడిన కిరీటం. ఆ నవరత్నాలు దీని చుట్టూతో ఉండడం వల్ల ధగ 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 వెలిగిపోతూ ఉంటుంది. అటువంటి కాంతివంతమైన కిరీటం ఇది. పరమ పవిత్రుడైన ఇక్ష్వాకు వంశస్థులు, మనువంశస్థులు, సూర్యవంశస్థులు ఈ కిరీటాన్ని శిరస్సున ధరించి ఈ భూమండలాన్ని ఎంతో అద్భుతంగా పరిపాలించారు. ఇప్పుడు ఈ కిరీటం నీ శిరస్సును ధరించు. శిరోధార్యము అంటే తల మీద ధరింప తగినది. దీన్ని ధరించి ప్రజానురంజకంగా పరిపాలించు. ప్రజలందరికీ ఆనందం కలిగేటట్టు, వాళ్ళు సుఖం పొందేటట్టు, వాళ్ళందరి మెప్పులు పొందుతూ పరిపాలన చెయ్యి అనగానే ఆయన నమస్కారం చేయగానే ఆ కిరీటం రాముడి శిరస్సును పెడితే అంజనాద్రి మీద సూర్యుడు ఉదయించినట్టుగా ఉన్నట్టు ఆయన. అంటే రాముడు నీలంగా ఉంటాడు కదా, అందువల్ల ఆయన అంజన పర్వతం కాటుక కొండలో ఉన్నట్ట. ఆయన శిరస్సు మీద కిరీటమేమో సూర్యకాంతితో వెలిగిపోతుంది కదా, అది సూర్యుట్ట. కాటుక కొండ మీద సూర్యుడు ఉదయించాడా అన్నట్టుగా ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి కిరీటం ధగధగా వెలిగిపోయింది. ఆ తదనంతరం ఓ పక్కనేమో లక్ష్మణుడు, మరో పక్కన సుగ్రీవుడు, మరో పక్కన విభీషణుడు, భరతుడు, వీళ్ళందరూ వచ్చారు. ఒక ఆయన చామరం వీచాడు, ఒక ఆయన తెల్లగొడుగు పెట్టాడు, ఇంకొక ఆయన పాదాలు పెట్టాడు. అలా ఎవరికి కావలసిన సేవ అంతా వాడు చేశారు. రాముడంతటి వాడు పట్టాభిషిక్తుడైతే కానుకలు ఇవ్వకపోతే ఏం బాగుంటుందనుకుని దేవతలంతా కానుకలు పంపారు. సుగ్రీవాదులందరూ కానుకలు ఇచ్చారు. పౌరులంతా యథాశక్తిగా కానుకలు ఇచ్చారు. ఇంద్రుడు ప్రజలకి కనిపించకూడదు ఈ సమయంలో అనుకున్నట్ట. కనిపిస్తే ప్రజలందరూ ఆయన పట్టుకుంటారు, మాకు అమృతం కావాలి, మేము 100 ఏళ్ళు బతకాలి, 1000 ఏళ్ళు బతకాలంటారు. అందుకని కొన్ని సమయాల్లో అందరూ కనబడడం మంచిది కాదు. ఎయిర్పోర్ట్లో కనబడ్డాను అనుకోండి, నేను విమానం ఎక్కేలోపు అందరూ వచ్చి కాళ్ళ మీద పడిపోతే విమానానికి ఆలస్యం అయిపోయింది మొన్న, అందుకని దాక్కోవలసి వచ్చింది కాసేపు. అదో ఇబ్బంది. అందుకని ఎవరి ఇబ్బందులు వాళ్ళకుంటాయి. ఇంద్రుడు కనుక పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడ రామచంద్రుడి దగ్గరకు వచ్చి కానుకలు ఇవ్వడం మొదలు పెడితే అందరూ హడావిడిలో కంగారు పడి ఎవడకోడే ఏ అమృతం అడుగుతాడనో ఏదో ఉద్దేశం ఉంటుంది. అందుకని ఇంద్రుడు ఏం చేశాడనమాట, తాను రాకుండా వాయుదేవునికి ఒక ముత్యాలహారం, ఒక విలువైనటువంటి హారం ఇచ్చాడు, అమూల్యమైన హారం. దానికి రేటు ఎవరు కట్టలేరు. ఇది మెల్లిగా పట్టుకెళ్ళి రాముడి మెడలో వెయ్యన్నట్ట. అందుకే అక్కడ ఏమంటాడు, వాసవేన ప్రచోదిత, వాసవేన ప్రచోదిత. ఇంద్రుని చేత ప్రేరేపింపబడి వాయుదేవుడు ఒక గొలుసు పట్టుకొచ్చాడు. గాల్లో ఎగురుతూ గొలుసు వస్తుంది, ఎవరూ కనబడరు. ఆ గొలుసు మెడలో వేసి, రామచంద్ర ఈ గొలుసు నాది కాదు, ఇంద్రుడిచ్చాడు, నేను మాత్రం నీ మెడలో వేస్తానన్నాడు. ఇది ఒక ధర్మం ఉన్నది. ఇప్పుడు అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి మేము కూడా కానుకలు పంపుతాం. అలాంటి ఆయన ఒక ఆయన చేత ప్రెజెంటేషన్ పంపితే ఈయనే తన పేరు మీద చదివించేశాడు ఆయన. అంటే తుమ్మకూడదు సోకూడదు అన్నట్టు కాకుండా, నేను ఇవ్వడం లేదు, ఇది ఇంద్రుడిచ్చాడు, ఇంద్రుడిచ్చిన గొలుసు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ విధంగా వాయుదేవుడు ఇంద్రుడిచ్చినటువంటి హారాన్ని రామచంద్రుడు మెళ్ళ వేశాడు. ఆ తదనంతరం ఎవరికి కావలసినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారముగా ఎవరి ఓపికను బట్టి వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఒకే రకం ఎవరు కదా, కొంతమందికి 100 గ్రాములు ఇచ్చే శక్తి ఉంటుంది, అందరికి 1 గ్రామే ఇచ్చే శక్తి ఉంటుంది, కొంతమందికి ఈ గ్రాము పట్టుకెళ్ళే శక్తి ఉంటుంది, ఇవ్వలేకపోయినా పట్టుకుపోయినా అదొక అందం. ఓసారి మేము అన్నదానం చేస్తున్నాము అని ఒక ఆయన చాటించేట పాపం అన్నదానం చేశాను చాలా మంచివాడు. అప్పుడు నేను ఎరిగి అదేదో అర్ధవరం అనే ఊళ్ళో ఉన్నాను నేను ప్రవచనం చేస్తున్నాను. వెంటనే ఓ 10 మంది వచ్చారు అన్నదానానికి మా వంతుగా మేము 10 మంది భోజనం చేసి పెడతా ఉన్నారు. అది వాళ్ళ విరాళం అని చేత ఎవడి విరాళం వాళ్ళది ఎవరి దారిన వాళ్ళు ఇచ్చారు కానుకలు. ఆ తర్వాత రామచంద్రుడు ఒక మంచి గొలుసోడి తీశాడండి అయ్యి, అది ముత్యాలహారం, సీతాదేవి చేతికిచ్చాడు. సీతాదేవి చేతికిచ్చి, సీత ఇదిగో ఈ గొలుసు నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకో అన్నాడు ఆయన. సీత ఏం చేసింది, హనుమంతుడి కేసు చూసింది, రాముడి కేసు చూసింది, హనుమంతుడి కేసు చూసింది, రాముడి కేసు చూసింది. తాం ఇంగితజ్ఞ, ఇంద్రుడు ఇంగిత్, ఈ రామచంద్రుడు ఉన్నాడే ఇంగితజ్ఞుట ఆవిడ కనిపెట్టాడు. ఇంగితజ్ఞుడు అనగా ఇతరుల మనస్సుల్లో ఏముందో కనిపెట్టే శక్తి కలిగినవాడు. పరేంగితజ్ఞ, పరుల మనస్సుల్లో ఏముందో కనిపెట్టడం అన్నమాట. సీతాదేవి హనుమంతుడికే అలా ఓ చూపు చూసి తనకేసి చూడగానే ఈ గొలుసు హనుమంతుడికే ఇవ్వాలి అని ఆవిడకి అనిపించింది అని అర్థమైపోయింది. కానీ ఇక్కడ పెద్ద సమస్య, హనుమంతుడికి ఇచ్చేయి అని ఈయనంటే రాముడికి ఎంత పక్షపాతం, ఎంతమంది సేవ చేసిన ఎంతసేపు హనుమంతుడికి ఇస్తాడు, హనుమంతుడి పేరు ఎత్తుతాడు, మా పేరు ఎత్తట్టేదని కొందరు ఏడుస్తారు కదా, ఇదో పెద్ద సమస్య కదండి బాబు. మీకు ఎన్ని బాధలు ఉన్నాయో మీకు తెలుస్తాయి, మాబోటి వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధలు. 2017కు ముందు యూట్యూబ్ లేదు మన వద్దిపతి సత్సంగానికి, అవునా? 2017లో మొదటిసారిగా కోడే జగదీష్ గారు అయోవా స్టేట్లో డెమాయన్లో ఉంటారు, ఆయన ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసినవాడు ఆయన. అసలు గురువు గారికి ఒక సత్సంగం ఏర్పడాలి, యూట్యూబ్ ఉండాలి, ఏది బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, తర్వాత రెండోది శ్రీ ప్రణవపీఠం, రెండు ఉన్నాయి, రెండు సబ్స్క్రైబ్ చేయండి రా. మీరు పద్మాకర్ ఛానల్ని చేశారు, పద్మాకర్ అన్నదాన్ని కొట్టారు, సబ్స్క్రైబ్ చేశారు, కానీ శ్రీ ప్రణవపీఠం అని కొట్టండి. ఎస్ఆర్ఐ స్పెల్లింగ్ ఏంటి, ముందు ఎస్ఆర్ఐ తర్వాత ఏమిటి, PRANAVA PEETHAM ఒత్తుండాలి, PEETHAM అది కూడా ఒకటి, దాన్ని కూడా ఓ నొక్కు నొక్కండి. ఏం మీ చేతిలోగా వేళ్ళేగా నొక్కితే మీకు వచ్చే నష్టం ఏంటి, ఈ రెండు ఆయనవే. కానీ కర్మగాలు ఎప్పుడైనా ఆయన పొగిడితే కొంతమందికి వండుతుంది అంటూ ఎంతసేపు ఆయననా మేము లేమా అంటారు. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి పేరు చెప్తాం, పేరు ఎందుకంటే అసలు మీకు మనస్ఫూర్తిగా దీవిస్తే చాలు, ఒకటి పొగిడితే ఇంకోటి బాధ. అందుకని పేరు ఎత్తడానికి కూడా దడుస్తున్నాం ఈ మధ్యన, నాకంటే దడుపు లేదు కానీ చాలామందికి ఇదో బాధ ఉంది ఆర్గనైజేషన్స్లో. నేను కాదు, హేమహేమిలు చెప్పిన మాట, పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ దగ్గరికి నేను వెళుతూ ఉంటాను కదా, మహానుభావులైన స్వామీజీలకు కూడా ఇది తప్పట్లేదు. ఏమంటే గురువుగారు ఉండే, నేను మీ శిష్యుడిని, వాళ్ళ పేరు చెప్పారు, నా పేరు చెప్పలేదు అని అప్పుడప్పుడు కొంతమంది అలుగుతూ ఉంటారు. అలక్కండి, అసలు పేరు చెప్పకపోతే ఇంకా ఎక్కువ మీ మీద ప్రేమ చూపించినట్టు అని భావించండి. అసలు నేను ఎవరినైనా రెండు పీకితే, రెండు కొడితే, నెత్తి మీద మొడితే, తిడితే వాళ్ళకి ఇంకా ఎక్కువ పుణ్యం, అలాగని కొట్టించుకోకండి ఆ దగ్గరికి వచ్చి. కానీ కాబట్టి హాయిగా పేరులోనేమున్నది అనుకుని ఆశీర్వచనం పొందాలి. ఇప్పుడు పెద్ద సమస్య, రామచంద్రుడు ఏమన్నా పర్వాలేదు ఎవరేమనరు, కానీ హనుమంతునికి మాత్రమే చెప్పి గొలుసిప్పించాడు సీత చేత అని ఎవరైనా అనుకుంటారనో ఏమిటో స్వామివారు ఏం చేశాడనమాట, సీత ఈ హారము నీకు తోచిన వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ ఇచ్చే ముందు ఒక సూచన, పౌరుషము, ఎవడ దగ్గర నిరంతరం పురుష ప్రయత్నం ఉంటుందో, కష్టపడి పనిచేసే శక్తి ఉంటుందో వాళ్ళకి, సాహసం, ఎవడిలో సాహసం ఉంటుందో వాడికి, కృతజ్ఞత ఎవరిలో ఉంటుందో, ఎవడిలో విజ్ఞానం ఉంటుందో, పైగా నిత్యన్నేతాని సర్వదా, ఎల్లప్పుడూ ఉండాలి ఇవన్నీ, మంచి పరాక్రమము, ఇంగితజ్ఞము, పౌరుషము, సాహసము, సత్యము, ధర్మము, ఇటువంటి లక్షణములన్నీ నిరంతరం ఎవరిలో ఉంటాయో వారికి ఈ గొలుసియ్యి అన్నాడు ఆయన. అక్కడ పెట్టాడు వెలి. ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేయమనకుండా, ఒక వ్యక్తిలో పౌరుషం ఉండాలి, పరాక్రమం ఉండాలి, సత్వం ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, సత్యం ఉండాలి, ధర్మం ఉండాలి, చెప్పిందాన్ని అర్థం చేసుకునేవాడు అయ్యి ఉండాలి, ఇవి ఎప్పుడూ ఉండాలి. అలాంటి వాడికి మనగానే ఇన్ని లక్షణములు నిత్యము ఉన్నవాడు ఒక్క హనుమంతుడే సందేహం లేదు, కాబట్టి ఈ గొలుసుకు అర్హుడు హనుమంతుడే అని హనుమంతుడు పిలిచి ఇచ్చేసింది. దదాయ వాయుపుత్రేణ, వెంటనే ఇచ్చేసింది ఆవిడ వాయుపుత్రుడికి. ఆయన దాన్ని కళ్ళకద్దుకుని మెళ్ళో వేసుకున్నాడని మాత్రమే వాల్మీకి రాశాడు. వాల్మీకి రామాయణంలో సీత గొలుసు ఇవ్వగానే కళ్ళకద్దుకుని మెడలో వేసుకున్నాడు అన్నారు. కానీ అప్పుడప్పుడు సినిమా కథలు కొన్ని కనపడతాయి కదా, సీతాదేవి ఒక ముత్యాల గొలుసు హనుమంతుడికి ఇవ్వగానే హనుమంతుడు నోట్లో పెట్టుకుని పటకా పటకా అని నోట్లో పెట్టి పీకెట్ట వాటిని కొరికెట్ట చూసినట్టు చెబుతారు కొంతమంది. ఆ తర్వాత తూ అని ఉమ్మేట్ట. అప్పుడు సీతాదేవి చిన్నపుచ్చుకుని ఇదేనే కోతి బుద్ధి కాకపోతే ఇంత గొప్ప గొలుసిస్తే ఈ ముత్యాలన్నీ నోట్లో పెట్టి కొరికి ఉమ్ముతావేమి నాయనా అన్నది. అంటే ఆయన అన్నట్టు మళ్ళీ పైకి, పాపం అమ్మా నాకు ఈ గొలుసుల మీద వ్యామోహం లేదు, పులుసుల మీద వ్యామోహం లేదు, అంతటా రాముడు ఉండాలి, రామనామము ఉంటేనే ఆ వస్తువు నాకు ప్రీతిపాత్రమైనది, రామనామం ఉంటే ఏమవుతుంది ఆ వస్తువు నోట్లో పెట్టుకోగానే నాకు తీయని లడ్డూ తిన్నట్టు అనిపిస్తుంది, ఈ ముత్యాలు పీకి నోట్లో పెట్టి కొరికాను, ఎక్కడ రామనామం అందులో ఉన్నట్టు లేదు, అందుకే అవి నోట్లో పెట్టుకుంటే తీపిగా లేదు చప్పగా ఉన్నాయి ఉమ్మేస్తున్నాను అన్నట్ట. అంటే ఆ నోట్లో ఏ వస్తువు పెట్టుకున్నా అందులో రామనామం ఉంటే, రాముడి యొక్క శక్తి అందులో ఉంటే నిక్షిప్తమైతే అది నోట్లో పెట్టుకోగానే తీయగా ఉంటుంది ఆయనకి, అలా లేకపోతే అది రామశక్తి లేనటువంటి వస్తువు అన్నమాట. ఓహో అలాగా అందావిడ. అప్పుడు ఇంతలో అంగదుడు లేచి, అంటే అంతటా రాముడు ఉంటాడా నీకు, ఎక్కడ పడితే అక్కడ రాముడిని చూడగలవా అన్నట్ట. అవును ఆయన, నేను ఎక్కడైనా రాముడిని చూడగలుగుతాను, రాముడిని చూడలేకపోతే నేను అక్కడ ఉండలేను అన్నాడు. అయితే నీ గుండెల్లో కూడా రాముడు ఉన్నాడంటే వెంటనే వక్షస్థలం చీల్చి అందులో రాముడిని చూపించాడు అని ఒక కల్పిత కథ ఉన్నది. దీనికి ఆధారం లేకపోలేదు కానీ పరాశర సంహితలో ప్రక్షిప్త శ్లోకాలు ఉన్నాయి, అవి ఆయన రాయలేదు, రాశాడనడానికి ఆధారం లేదు కానీ ఎవరో అందులో చొప్పించారంటారు. మొత్తం మీద ఆ కథని పుక్కిటి కథని తీసుకున్నారు, అది కూడా బాగానే ఉందిలేండి. కానీ రామాయణంలో మాత్రం హారేణోరసి రాజిత హారేణ ఉరసి, ఉరసి వక్షస్థలమునందు ఈ హారం ధరించి దానితో ఆయన ప్రకాశించాడు, వెంటనే వేసుకున్నాడని మాత్రం రామాయణంలో పట్టాభిషేక ఘట్టంలో ఉంటుంది. ఆ తర్వాత రామచంద్రుడు అందరికీ వారి వారి అర్హతలకి తగినటువంటి కానుకలు ఇచ్చాడు. తదనంతరం ఎవరి దారిన వాళ్ళు పంపించాడు. రామచంద్రుడు రాజ్యపాలన ఎంతకాలం చేశాడు, 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడండి ఆయన. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానీచ భ్రాతృభిస్సహిత శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. దశవర్ష సహస్రాణి అంటే 10,000 సంవత్సరములు, దశవర్ష శతానీచ అంటే 1,000 సంవత్సరములు, 10,000 అంటే 1,000 కలిపితే ఎంత అవుతుంది, 11,000 సంవత్సరములు సోదరులతో కలిసి రామచంద్ర ప్రభు రాజ్యపాలన చేశాడు. 11,000 సంవత్సరాలు, పైగా పాలన కూడా భ్రాతృభిస్సహిత సోదరులతో కలిసి, అన్నదమ్ములు బయటకు గెంటేసి రాజ్యం లాక్కోలేదు, వారితో కలిసి చేశాడు. పరిపాలన చేస్తున్నప్పుడు రాజ్యం ఎలా ఉంది, శ్రీమాన్ అంటే సంపదలతో పాటు పరిపాలన చేశాడు. రామ పరిపాలనలో ఎప్పుడూ ఓవర్ డ్రాఫ్టులు లేవు, అసలు ఉచిత పథకాలు ఎవడిస్తాడో వాడు దరిద్రుడని నేను చెప్పలేదు బాబాయ్, రాముడు చెప్పాడు. ప్రజలకి కష్టపడడం నేర్పాలి, హాయిగా వాళ్ళకి బతకడానికి కావలసిన అవకాశం ఇవ్వాలి. అంతేగాని నాకు ఓటు వేసావంటే నీ ఇంటికి అన్నం పంపిస్తాను ఒకడు, అన్నం కలిపి మొత్తం ఓట్లో పెడతాను ఒకడు, బాత్రూమ్కి తీసుకెళ్ళి అన్నీ కడుగుతానని ఒకడు, ఏంటిది పిచ్చి పిచ్చి వేషాలు కాకపోతే అసలు మనకు కూడా బుద్ధి ఉందా, ఇవి స్వీకరించి ఓటు వేస్తే అవతలవాడు ఏం చేస్తాడు, పుచ్చుకున్నట్టే పుచ్చుకుంటాడు, మళ్ళీ మీ దగ్గర ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంటాడు, ఇచ్చుకునేది అన్నం వద్దా, మీ దగ్గర ఉంది సున్నం వద్దా, మీ నెత్తి కన్నం వద్దా. తర్వాత ఏమవుతుందన్నమాట, 100 రూపాయలు కట్టే ట్యాక్స్ 1,000 అవుతుంది. చూశారుగా కర్ణాటకలో జుట్టు పుచ్చుకుని పీక్కుని కొట్టుకుంటున్నారు. ఈ మధ్యన ఆటో వాళ్ళు ఆత్మహత్యలు కూడా మొదలెట్టారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఎన్ని రకాల దరిద్రాలు, మానవుడికి ఫ్రీగా వస్తే ఫినాయిల్ తగ్గి అలవాటు పోవాలండి, ఫ్రీగా వస్తే తెలియదు ఫినాయిల్ అంటే తగ్గేటమే, దానివల్ల ఏమవుతుందో తెలియదు వాడికి. ఒరే కొనుక్కుని తాగండి అంటే టీ హడిలిపోతాడు, అదే ఫ్రీగా తాగండి అంటే బకెట్లో అంత తాగేస్తాడు, తాగిన తర్వాత ఇక అక్కడి నుంచి బాత్రూంలో కూర్చొని ఉపన్యాసానికి రాలేకపోయారు గురుగారు కడుపు తిప్పింది అంటాడు. ఏమిటో ఈ దిక్కుమాల లక్షణాలు, వీటిలోంచి బయటకు రావాలి, శ్రమించాలి ఎంతో కొంత. శ్రమిస్తే ఆరోగ్యం బాగుంటుంది, విశ్రమిస్తే అనారోగ్యం వస్తుంది. అన్నం మంచం పక్కనే కూర్చొని తిని, ఏది ఇంట్లో వంటింట్లో కాదు బెడ్రూమ్లో మంచం ఉంటుంది కదా, మంచం పక్కనే కంచం పెట్టు భార్యామణి అంటాడు. ఆ కంచంలో ఆవిడ కూడా కలిపి రోట్లో పెడితే ఇంకా సుఖం, లేదా కలుపుకు తిని తిని తినగానే చెయ్యి కడుక్కుని మంచం ఇక్కబడుకుంటే పొట్ట రాకపోతే ఏమొస్తుందండి, శరీరం చెత్త గుట్ట అయిపోతుంది, కదల్లేడు, అనారోగ్యం పాలవుతుంది. అసలు ఎవరైనా నడుస్తున్నారా ఇవాళ కలియుగంలో? చివరికి అనారోగ్యం పాలయ్యాక నీకు షుగర్ వచ్చింది, ఆ దానికి వగర తినరా అంటే తీపి తినలేక మానలేక నడవలేక ఇప్పుడు నడవడం మొదలెడతాడు. అదే మొదటి నుంచి నడవడం మొదలు పెడితే అసలు ఈ షుగర్ ఎందుకు వస్తుంది? మొదట్లోనే జాగ్రత్త పడాలి. అది కొంత పిల్లలకు అలవాటు చేయండి, నా మాట వినండి. పిల్లల్ని ఆటోలు ఎక్కించకండి, కార్లు ఎక్కించకండి, ఎంతో కొంత నడపండి. రోజు సరయూ నది దగ్గరికి నడవండి, 3 కిలోమీటర్లు ఇటు కేవలం, ఆఫ్టర్ ఆల్ 3 KM ఓన్లీ. ఆ 3 KM వెళ్ళి అక్కడ హాయిగా స్నానం చేసి మళ్ళీ తిరిగి 3 కిలోమీటర్లు నడిచి వస్తే అప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు 3 ఇడ్లీ తినేవాడు 30 ఇడ్లీ తినచ్చు. భోజనం అయిన తర్వాత కాసేపు ఇక్కడ హాల్లో కూర్చుని పురాణం విన్నాక మళ్ళీ బాలరాముడి ఆలయం దాకా పరిగెత్తుకెళ్ళి ఇక్కడికి వచ్చేస్తే మళ్ళీ భోజనం చేయొచ్చు, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు. నా ఆరోగ్య రహస్యం అదే. ఇంట్లో ఉన్నంత వరకు నడవడానికి వీలుగా నోటింది ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాం మేము. ఇప్పటివరకు చూడండి, నోటింది ప్రదక్షిణలు చేయటం, ఆ చివరి నుంచి చివరి దాకా ఆలయం దాకా 10 సార్లు పరిగెత్తడం చెయ్యాలి. అలా చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. మొన్న మధ్యన నీళ్లు వెళ్ళి కొంచెం చెయ్యి ఇబ్బంది పెట్టింది, వేలు కొంచెం ఉబ్బింది. హైదరాబాద్లో కేర్ హాస్పిటల్లో డాక్టర్ గారు, మహానుభావుడు డాక్టర్ శివప్రసాద్ గారు, చాలా గొప్ప అద్భుతమైన వ్యక్తి. ఆయన ఐ స్పెషలిస్టు, కేర్ హాస్పిటల్లో పనిచేస్తారు. ఆయన దగ్గర నర్సుగా పనిచేస్తున్న లక్ష్మీ ప్రసన్న గారు, మనతో పాటు నైవిశారణ్యం వచ్చారు లక్ష్మీ ప్రసన్న గారు. డాక్టర్ శివప్రసాద్ గారు చూస్తేనే, ముఖం చూస్తేనే మనకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. కొంతమంది ముఖాలు, డాక్టర్ల ముఖాలు చూస్తే రోగం సగం తగ్గిపోతుంది. ఆయనకి ఓ రోజున ఫోన్ చేశాను, వేలు బాగా నొప్పిగా ఉందండి అని. 29వ తారీఖు నాడు ఓసారి రెండు అన్నారు, 1వ తారీఖు నాడు వెళ్ళాను. మొన్న 1వ తారీఖు నాడు వెళ్ళగానే ఇది కొంచెం ఉబ్బిపోయిందండి, లోపలికి చీము పట్టినట్టుంది, బాగా తడిపారు, ఓపెన్ చేసేద్దాం అన్నారు. ఆ పక్కనే ఓ బీహారీ డాక్టర్ గారు, అలోక్ గారు ఉన్నారు, ఆయన సర్జను, ఆయన దగ్గరే తీసుకెళ్ళారు. ఆయన ఓపెన్ చేసేస్తాను, మీకు షుగర్ ఉందా అన్నాడు. ఏమోనండి నాకు తెలియదు, నేను టెస్ట్ చేయించుకోలేదు అన్నాను. కానీ మీ మొహం చూస్తే నమ్మేస్తాను, ఓపెన్ చేశారు, డైరెక్ట్గా చేసి పారేసి ఓ కట్టు వేశారు. అదేంటంటారు దాన్ని, దాని మీద వేస్తారు నాయన, ఏమిటి దాని పేరు, బెటాడిన్, అబ్బా మా ఇబ్బంది. అది వేస్తే కొంచెం నల్లగా ఉందిలేండి, అంతకుమించి ఏం కొంప ములిగేది లేదు ఇది. ఇది వేస్తే ఎప్పటి రోజు కారు కట్టు కట్టాలి. ఇది చేసేసిన తర్వాత ఎందుకైనా మంచిదని షుగర్ టెస్ట్ చేశారు, ఆ తర్వాత బీపీ టెస్ట్ చేశారు, ఆ తర్వాత ఆయన అన్నది ఏమిటో తెలుసా, పుస్తకాల్లో రాసినట్టుందండి మీ ఆరోగ్యం. అంటే శరీరానికి ఎంత ఆరోగ్యంగా ఉండాలో అలా ఉందిట. మీ వయస్సు ఎంత అని అడిగితే ఇంకొక ఏడాది తర్వాత 60 వస్తుందండి అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, నేను ఆశ్చర్యపోయి, ఈ వయసులో కూడా ఎక్కడో షుగర్ లేదు, బీపీ లేదు, కారణం చెప్పాను కదా, భగవంతుడిని నమ్ముకొని ప్రదక్షిణ చేయటమే, కొంత జాగ్రత్త పడ్డమే. సాధారణంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత శరీరంలో ఫ్యాక్టరీలు వస్తాయి. 3 సార్లు టెస్ట్ చేశారు ఈ మధ్యకాలంలో, మళ్ళీ మొన్న మళ్ళీ ఇంకో టెస్ట్ కూడా చేశారు. అప్పుడు కూడా చేసినప్పుడు కూడా అదే చెప్పారు, ఎక్కడ ఏం లేదండి, అయినా ఎందుకైనా మంచిది, కొంచెం తీపి తగ్గించండి అంటే వాళ్ళు చక్కెర పొంగల్ చేశారు మీకోసం, నేను తినలేదు, మరి ఏం చేయను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ మాత్రం కంట్రోల్ చేయాలి. దొరికింది కదా అని ఇన్ని దంతికలు తినేసి, ఇన్ని జామకాయలు తినేసి, కనిపించిన పులిహోర తినేసి, ఒక టీలు తాగేస్తే, ఎక్కువ తాగితే ప్రమాదం, ఎక్కువ తింటే ప్రమాదం. అన్కంట్రోల్డ్గా ఉండకుండా కొంచెం జాగ్రత్త పడాల్సిందే. మరి ఏం చేస్తాం, మన ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి, నడవాలి, చెయ్యాలి, చేస్తే భవిష్యత్తులో బాగుంటాం. అలాగని కడుపు కట్టుకోవద్దు, శుభ్రంగా తినండి. వాడెవడో పిచ్చాళ్ళగా ఏది కనపడితే తిని చచ్చిపోమని చెప్పాడు వాడెవడో గడ్డి పరగ్గాడు, అవి నమ్మకండి మళ్ళీ, అది నాస్తికవాదం. ఆరోగ్యమునకు కావలసిన పనులు చేయాలి. కాబట్టి శారీరక వ్యాయామం ఉండి తీరాలి. రాముడి కాలంలో అందరి చేత పనిచేయించాడు, అందరికీ కావలసిన సౌకర్యాలు చూశాడు, ఎక్కడ ఉచితం ఇవ్వలేదు, అనుచితంగా ప్రవర్తించలేదు. కానీ రామరాజ్యంలో అందరూ హాయిగా ఉన్నారు, కారణం ప్రభువు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తే అలా ఉంటుంది పరిపాలన. ఇవాళ మన రోగాలు, ఇవాళ మన కష్టాలకు మూల కారణం మనల్ని పరిపాలించే ప్రభువులు అధర్మపరులు అవ్వడమే. పాలించేవాడు అవినీతిపరుడు అండి, అప్పుడు ఏమవుతావు? కాబట్టి ఇన్నాళ్ళకి కదా మన అదృష్టవశాత్తు కర్మయోగి అయిన నరేంద్రుడు మరో పక్క నిజమైన యోగేంద్రుడు, ఇద్దరు ఇలాంటి వాళ్ళు చేరారు కాబట్టి ఈ ప్రాంతాలన్నీ బాగుంటున్నాయి. అన్ని చోట్ల అలా రావాలని కోరుకుందా? ఎన్నిసార్లు చెప్పలే చెబుతారు, నాకేం భయం లేదు, నాకేం కావాలి, నాకు రెండు గుడ్డ బొక్కలు ఉంటే చాలు, నేను ఎక్కడైనా బతకగలుగుతాను, హిమాలయాల్లో కూడా బతకగలుగుతాను, కాబట్టి కొండ బద్దలు కొట్టినట్టుగా సత్యం పలకడంలో నాకేం భయం లేదు. తక్కిన వాడికి భయం, వాడికి వ్యాపారాలు ఉన్నవాడు భయం, లేదా పిచ్చిపోలు చేసేవాడికి భయం. ధర్మంతో బతికేవాడు ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టే చెప్పగలుగుతాడు. అందువల్ల అలాంటి వాళ్ళు ప్రభువులు అయి ఉండాలి. అన్ని ప్రాంతాల్లో భారతదేశం ఈ చివరి చివరి దాకా అలాంటి యోగులు, అలాంటి నరేంద్రులు వచ్చి భారతదేశాన్ని మళ్ళీ పూర్వపు సామ్రాజ్యంగా మార్చాలని కోరుకుందాం. వీళ్ళే కనుక ఇంకా కొంతకాలం ఉంటే పాకిస్తాన్ కూడా భారతదేశంలో కలిసిపోతుంది, అక్కడ కూడా మన ఆలయాలు మనకు వస్తాయి, బంగ్లాదేశ్ కలిసిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒకప్పుడు శకుని రాజ్యం గాంధార దేశం, అదే గాంధారమే ఇప్పుడు కాంధహార్ అంటే, అది మనలో కలిసిపోతుంది. స్పెయిన్ మ్యాడ్రిడ్ అంటే మద్ర దేశం, ఆ మద్ర దేశం మనలో కలిసిపోతుంది. బర్మా మనలో కలిసిపోతుంది. సింగపూర్ ఉందే, సింహపురం అది, అది మనలో కలిసిపోతుంది. మలయ పర్వతం అదే మలేషియా, అది మనలో కలిసిపోతుంది. ఇలా మొత్తం ప్రపంచం అంతా ఒక అపూర్వ సనాతన సామ్రాజ్యంగా తయారవుతుంది. అలా తయారవడానికి కావలసిన వాళ్ళు రావాలి. రాముడి పరిపాలనలో నిరంతరం ధర్మం ఉండడం వల్ల, సత్యం ఉండడం వల్ల, కాలే వర్షతు పర్జన్య సుఖస్పరిశ చ మారుత, వర్షాకాలంలో వర్షాలు కురిసేవి, కాలమును కురిసేవి, నెలకి మూడు వానలు లేక నాలుగు వానలు కురవాలట, అవి కూడా పంటలకి పనికొచ్చేవి కురవాలి, అనవసరమైనటువంటి వర్షాలు కురవకూడదు. అలా వర్షములు కురిస్తే హాయిగా పరిపాలన సాగుతుంది. ఇంకా వాయుదేవుడు మన శరీరమునకు ఎంత కావాలో అంతే గాలి వీచేవాట, మరీ ఈదురు గాలి ఉండేది కాదు, అసలు గాలి లేకపోవటం లేదు. శరీరమునకు సుఖమునిస్తూ వాయుదేవుడు ప్రవహించేవాడు. అలా ఉండాలి గాలి. మరి ఇక్కడ ఏమిటి, ఏమైనా వెలిగించారా, అగరత్తులు ఆపేశారా, ఎందుకు వెలిగిస్తున్నారు అసలు? ఈ గదులు అగరత్తులు వెలిగించకండి, అది కెమికల్స్, ఆ వాసన నాకు ఇబ్బంది పెడుతుంది, అసలు ఇవ్వకండి. అందులో క్లోజ్డ్గా ఉంటుంది ఈ దిక్కుమాల అగరత్తులన్నీ కెమికల్స్ కదా, నా కంఠం కొంచెం సెన్సిటివ్, ఆ వాసనకి కొంచెం గొంతు అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. అందుకే అగరత్తులు కూడా, సుగంధ ద్రవ్యాలు కూడా ఏది రసాయనిక పదార్థాలతో కూడా నిషేధం చేసేయాలి. ఇంకా రాముడి కాలంలో చెట్లన్నీ పుష్పించేవి ఫలించేవి. రాముడు చాలా గొప్పవాడని చెప్పానుగా మొదటి నుంచి, మామూలు గొప్పతనం కాదు. లక్ష్మణుడు తనతో 14 సంవత్సరముల పాటు అడవికొచ్చి తనకి సేవ చేశాడు. ఆయన భక్తి నీకు తెలుసు కానీ ప్రజలకు తెలియదు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒకళ్ళిద్దరు, లక్ష్మణుడు అన్నగారితో వెళ్ళాడంటే భవిష్యత్తులో యువరాజు అవుదామనే ఊహ ఉందేమో అని ఒకళ్ళైనా అనుకుంటారట. అందువల్ల లక్ష్మణుడి గొప్పతనం తెలియజేయాలి లోకానికి. అందుకని లక్ష్మణుడు పిలిచి, లక్ష్మణ యువరాజు పట్టాభిషేకం చేసుకో అన్నాడు. వెంటనే లక్ష్మణుడు అన్నగారి కాళ్ళ మీద పడి, నాకు నీ సేవ తప్ప ఈ పదవులు వద్దు, పదవుల కోసం నీ వెంట ఉండను, నేను ససేమిరా యువరాజుగా పట్టాభిషిక్తుడిని కాను అన్నాడు. లక్ష్మణుడి లక్షణం ఏమిటంటే, రాముడి సేవ తప్ప ఇంకో పదవి రాముడిచ్చిన వద్దంటాడు. రామసేవ తప్ప రాముడిచ్చిన పదవి సంపద వద్దంటాడు. అందుకే నాకు వద్దు అన్నాడు ఆయన. వెంటనే భరతుడిని పిలిచాడు, నువ్వు పట్టాభిషిక్తుడివి కావాలి, యువరాజు పట్టాభిషేకం నీదే, నువ్వే యువరాజు అన్నాడు. భరతుడు ఎటువంటి వాడు, రాముడు చెబితే చావడానికి కూడా సిద్ధపడతాడు, పట్టాభిషేకం చేసుకో అంటే చేయించుకున్నాడు, అది ఆయన లక్షణం. అందుకని యువరాజుగా భరతుడినే అభిషేకించాడు ఆయన. అప్పుడు ప్రజలకి తెలిసింది, లక్ష్మణుడు నిస్వార్థ సేవకుడు, రామసేవ తప్ప వేరే పదవులు ఆయనకు వద్దు, నామినేటెడ్ పదవులు ఆయనకు అక్కర్లేదు, పదవుల కోసం కార్యకర్తగా లేడని అర్థమైపోయింది. భరతుడి గొప్పతనం కూడా తెలిసింది, రాముడు చెబితే ఏదైనా చేస్తాడని. ఇక శత్రుఘ్నుడు భరతుడికి అనుయాయిగా ఉండడానికి తప్ప దేనికి ఇష్టపడ్డని వాళ్ళకి అర్థమయ్యింది. ఆ కాలంలో భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు రామా రామా అని పిలుచుకునేవారట. భర్త భార్యని ఏమే అనేవాడు కాదు, దిక్కుమాలిందానా అని పిలిచేవాడు కాదు, భార్యని తిట్టేవాడు కాదు, రామా రామా అనేవాడు. రామ అంటే స్త్రీ, సంస్కృతంలో రామ అంటే స్త్రీ అన్నమాట, ఓ సీత అన్నట్టు అనమాట. కాబట్టి పురుషుడు స్త్రీని రామ అన్నారు. అందుకే రామశబ్దం ఎంత విచిత్రమైనది చూడండి, భార్యాభర్తలు రామా రామ అనుకుంటే కుదురుతుంది, మగవాడు రాముడు, స్త్రీ రామ, ఎంత గొప్ప నామం అది, అలా ఇంక దేనికి కుదరదల. ధర్మరాజు గారి భార్యను కూడా పిలవచ్చు, కానీ ధర్మరాజా అంటే అది పుల్లింగానికి కుదురుతుంది కానీ స్త్రీలింగానికి కుదరదు, మరి రాజ్ఞి అనవలసింది అక్కడ. కానీ రామశబ్దం అలా కాదు కుదురుతుంది, కృష్ణ శబ్దం కూడా కుదురుతుంది, కృష్ణ అంటే స్త్రీ అవుతుంది, స్త్రీలింగం అవుతుంది, కొన్ని శబ్దాలు కుదురుతాయి. అందుకని భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు రామ 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 ఇలా పిలుచుకునేవారు. చిత్రం ఏంటో తెలుసా, మగవాణ్ణి హే రామ అంటే స్త్రీని హే రామే అనాలి, అందంగా అదొక అందం అనమాట, రామే రామే అని పిలుచుకుంటే ఇంకా అందం అనమాట. ఇంకా తల్లిదండ్రులు ఒకళ్ళొకళ్ళు రామ అనుకునేవారు, తాతగారు మనవణ్ణి రామ అనేవాడు, మనవడు తాతగారిని రామ అనేవాడు, అలా ఎక్కడ చూచినా ప్రభువుని ప్రజలు రామ అన్నారు, ప్రజల్ని ప్రభువులు రామ అనే పిలిచారు, స్నేహితులు ఒకళ్ళొకళ్ళు రామ అని పిలుచుకునేవారు. ఈ విధంగా రామో రామో రామ ఇతి ప్రజానామభవల్ కథ, రామభూతం జగద్భూతు రామే రాజ్యం ప్రశాసతి. మొత్తం రాముడు పరిపాలన చేస్తున్న కాలంలో రామ 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 శబ్దం తప్ప ఇంకోటి లేకుండా పోయింది. ఎవరు ఎవరిని పిలుచుకున్నా రామ 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 అనడం మొదలుపెట్టడంతో జగత్తంతా రామమయమైపోయింది. అది రాముడి పరిపాలనా కాలం అన్నమాట. సాధారణంగా ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా అకాల మరణాలు ఉంటాయా, కామే. రాముడి పరిపాలనలో నకశ్చిత్ వృద్ధ బాలానాం ప్రేతకార్యాణి కొర్వతి, ఒక్కచోట కూడా ముసలివాడు పడుచువాడికి పిండ ప్రదానం చెయ్యలేదు. ముసలివాళ్ళు చిన్నపిల్లలకి పిండ ప్రదానం చేయడం అంటే అర్థం ఏంటనమాట, తండ్రి బతుకుండగా వాడు కొడుకు చచ్చిపోతే తండ్రి కొడుక్కి పిండ ప్రదానం చెయ్యాలి, అక్కడ అలా జరగలేదనగా అందరూ ముసలివాళ్ళు అయ్యాక మరణించారు తప్ప యవ్వనంలో అకాల మరణం పొందిన వాళ్ళు లేరు. అందరూ కూడా వేల సంవత్సరాలు బతికారట, వేల సంవత్సరములకు తక్కువ బతికిన వాళ్ళు ఎవరూ లేరు. వార్ధక్యంలో సుఖంగా మరణించటం, అలాంటి వృద్ధులకి మనవాళ్ళు కొడుకులు లేకపోతే ఇంకొకళ్ళు పిండ ప్రదానం చేశారు తప్ప మాట వరస కూడా ముసలివాళ్ళు పిల్లలకి పిండ ప్రదానం చేయలేదు. పోని ఎక్కడైనా పాములు భయం ఉందా, అస్సలు లేదట. నచవ్యాళకృతం భయం నవ్యాధిజం భయం తత్ర నచవ్యాళకృతం భయం, ఎక్కడ రోగములు లేవు, కరోనా వంటి రోగములు లేవు, పాములు కాటు వేసి చావడాలు లేవు, అగ్ని భయం లేదు, అస్త్రశస్త్ర భయం లేదు, ఏ విధమైన నిందలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడాలు లేవు, సుఖంగా బ్రతికారు అందరూ కూడా వేల సంవత్సరాలే బ్రతికారు. ఏ ఇంట్లో చూసినా సంపదలేట, సర్వే సంతు నిరామయాహ, అందరూ ఆరోగ్యంగా బతికారు. అసలు ఆమయమే లేదు, ఆమయం అంటే రోగం, నిరామయాహ అంటే రోగం లేకుండా బతికారు. పాపం వైద్యులు ఉన్నారు కానీ ప్రాక్టీస్ పడిపోయింది వాళ్ళకి. కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, బొత్తిగా ఎవడన్నా పేషెంట్ రాకపోతే ఇంక డాక్టర్ గారు ప్రాక్టీస్ పెట్టి ఉపయోగం ఉంది, అవునా ఏమండి, ఎవడు రాకపోతే. కానీ ఆ రోజులు అందరికీ సంపద ఉండేవి కాబట్టి ఈ ప్రాక్టీస్తో వాళ్ళు బతకలేదు. ఒక చిన్న విషయం చెప్పాలి, మా పీఠానికి పక్కనే ఓ చక్కని భూమి ఉంది, అంటే బతికినప్పుడు పీఠంలో ఉండొచ్చు, తదనంతరం అక్కడికి వెళ్ళిపోవచ్చు, అంటే అర్థమైంది కదా, శ్మశానం చాలా దగ్గరలో ఉంటుంది. శ్మశానాన్ని పాడుకున్నటువంటి వాళ్ళు దానికి కూడా పాడుకుంటారు తెలుసుకో, మీకు పాటను ఉంటుంది కాటికాపరి, దానికి సుంకం కట్టాలి, దాంతో బతుకుతాడు. ఓ రోజున అతను కాటికాపరి నాకు తెలియదు, ఒక అతను వచ్చాడు అనమాట, వచ్చి గురువుగారు నన్ను దీవించండి అన్నాడు. ఏమని దీవించనంటే, నా వ్యాపారం 3 పూలు 6 కాయల కింద అభివృద్ధి చెందేలా దీవించండి అన్నాడు. ఏమిట్రా నీ వ్యాపారం అన్నాను, ఏముందండి, రామ రామ సత్యాన్ని మోసుకొస్తారండి, ఇప్పుడు నన్ను ఏమి దీవించమంటారు చెప్పండి, దీవిస్తే మనం వెళ్ళిపోతాం, దీవించకపోతే వాడు ఏడుస్తాడు. అందువల్ల కొన్ని కొన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎవడన్నా వచ్చి నన్ను దీవించండి అంటే చాలా డేంజర్, అది ఎవడికి పడితే వాడికి దేవుని ఇవ్వకూడదు, అందువల్ల వాడు నష్టపోతాడు కదానని నీకు రోజు 4-5 బేరాలు తగులు కాగంటే ఎలాగా. గురువులకి ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుస్తుంది ఇప్పుడు మీకు, అంటే వెళ్ళిరాను ఆయన, ఈశ్వర ఇచ్చ దొరుకుగాక అన్నాను అంతే, ఇంకేమనలేదు. కాబట్టి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి, ఆ వ్యాపారాల్లో వాళ్ళకి సుఖంగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఈ వ్యక్తులు వచ్చి పడిపోవాలని కోరుకోకూడదు. రాముడి కాలంలో అందరి వృత్తులు సాగాయి, కానీ ఎవ్వరికి దారిద్ర్యం లేదు, అలాగని అకాల మృత్యువులు లేవు, రోగాలు లేవు, అందరూ ఆ విధంగా సుఖంగా ఉండగలిగారట. ఈ విధంగా రామచంద్ర ప్రభు పరిపాలన ధర్మబద్ధంగా సాగింది. ఈ భూమండలాన్ని కొంతమంది మోస్తున్నారు. వాళ్ళు మోస్తున్నారు కాబట్టి భూమి ఇలా ఉన్నది. ఆ మోసేవాళ్ళు ఎవరెవరు? కూర్మావతారంలో విష్ణు మోస్తున్నాడు, ఆది కూర్మము. వరాహ రూపంలో మళ్ళీ ఆయనే మోస్తున్నాడు. ఆదిశేషుడి రూపంలో ఆయనే మోస్తున్నాడు. కాబట్టి కూర్మావతారము, వరాహావతారము, ఆదిశేషుడు, కులపర్వతములని కొన్ని పర్వతాలు ఉన్నాయి. కులపర్వతాలు అంటారు వాటిని. ఇది మేరు పర్వతం, వింధ్యపర్వతం వంటి పర్వతాలు. ఈ పర్వతాలు ఈ భూమి మీద ఉన్నాయి కాబట్టి భూమి బ్యాలన్స్గా ఉంది. లేకపోతే భూమి ఎప్పుడో ఒరిగిపోయి సముద్రం పాలైపోయి మనందరం నశించిపోతాం. గంగానదిలో పడవెక్కిస్తున్నారా లేదా మనల్ని? ఆ పడవెక్కించినప్పుడు ఏం చేస్తాడు? ఇటొకడిని ఇటొకడిని కూర్చోబెడతారు. ఈవేపు ఒక ఆయన కూర్చోబెడితే ఈవేపు నాలాంటి వాళ్ళు ఇద్దరు కూర్చోబెడతారు. ఇప్పుడు పవన్ కుమార్ను ఒకవైపు కూర్చోబెడితే నేను సాయి ఒకవైపు కూర్చోవాలి. అలా బ్యాలన్స్గా మొత్తం మీద. లేకపోతే అవతలి పడవ ఒకవైపుకి తిరగబడిపోతుంది. అలాగే భూమి మీద కూడా ఈ కులపర్వతాలే కనుక లేకపోతే భూమి సక్రమంగా ఉండదు. భూకంపాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకే కొండల్ని ఇష్టం వచ్చినట్టు పిండి చేసేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ పడగొట్టేయకూడదు. కొడితే తుఫాన్లు వస్తాయి, వరదలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, మొత్తం బిల్డింగులు కూలిపోతూ ఉంటాయి, జనాలు చచ్చిపోతూ ఉంటారు, ప్రమాదాలు వస్తాయి. భూమి ఎప్పటికప్పుడు కాంపెన్సేట్ చేసుకుంటుంది. అలాంటి కులపర్వతాలన్నీ ఈ భూమిని భరిస్తున్నాయి. ఇది కాక 8 ఏనుగులు ఉన్నాయి. వాటిని అష్టదిగ్గజములు అంటారు. తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. ఈ 8 దిక్కుల్లో ఐరావతం, సుప్రతీకం, పుండరీకం, కుముదం, వామనం, అంజనం, అభ్రమువు ఈ ఏనుగులు మోస్తూ ఉంటాయి. ఈ అష్టదిగ్గజాలు కూడా మోస్తున్నాయి కాబట్టి భూమిలో బ్యాలెన్స్గా ఉంది. అందుకని ఏమన్నారన్నమాట, ఏనుగులు, వరాహావతారం, కూర్మావతారం, ఆదిశేషుడు, కులపర్వతములు, వీళ్ళందరూ ఈ భూమిని మోస్తున్నారు కాబట్టి భూమి సుఖంగా ఉన్నది. కానీ ఈ భూమి బరువే. ఇంత బరువుని వాటిని మొయ్యటం కష్టమైనా మన కోసం వాళ్ళంతా మోస్తున్నారు పాపం. రాముడు పరిపాలన చేయడం మొదలెట్టాట. ఇంక ఈ భూమిని మోసే వాళ్ళంతా తప్పుకున్నారు పక్కకి. భూభారం తగ్గిపోయింది వాటికి. ఎందుకని? రాముడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయడం వల్ల భూమి తేలికైపోయింది. ప్రజలు ఎంతమంది ఉన్నా ఈ ప్రజల యొక్క బరువు భూమికి లేదు. దాంతో భూమిని మోస్తున్న వాళ్ళు సుఖంగా ఉండడం మొదలుపెట్టారు. దిగ్దంతుల్ నిదురిల్చే దిగ్గజాలు నిద్రపోవడం మొదలెట్టాయి. సాధారణంగా దిగ్గజాలకు నిద్ర ఉండదు. నిద్రపోతే ఏమవుతాయి? అవి కూలబడతాయి. కూలబడితే భూమి సముద్రంలో పడిపోతుంది. అందుకని పాపం నిద్ర లేకుండా అలా మోస్తూ ఉంటాయి ఈ దిగ్గజాలు. కానీ రాముడు పరిపాలన చేస్తుంటే నిద్రపోవడం మొదలెట్టాయట. మొన్న ఆ మధ్యన కూడా పైలట్లు నిద్రపోయాట. పైలట్ నిద్రపోతే విమానం దారి తప్పిందిట. కానీ దారి తప్పక్కర్లేకుండా ఇవన్నీ నిద్రపోయాయి. నిద్రపోయినా భూమి కూలిపోవట్లేదు. చూశారు ఎంత విచిత్రం? అది రాముడి పరిపాలన గొప్పతనం. దిగ్గజాలకి నిద్ర ఇచ్చాడు ఆయన హాయిగా. నిర్భరత చెల్దెల్ భూధరంబుల్. ఇంకా భూమిని మోస్తున్న కులపర్వతములు కూడా అవి బరువు లేకుండా, అమ్మయ్య భూమిని బ్యాలెన్స్ మేము చేయక్కర్లేదని అవి కూడా భారం విడిచిపెట్టాయి. అవి సుఖంగా ఉన్నాయి. మరుద్భుక్ దేవేంద్రుడు భోగి నీరతి సుఖం బుల్గాంచే. ఆదిశేషుడు ఆయన బ్రహ్మచర్య దీక్షతో భూమిని మోస్తున్నాడు. సరిగ్గా మధ్యలో నిలబడి ఆయనకి పెళ్ళయిందండి. ఆయనకు కూడా 101 భార్యలు ఉన్నారు. ఏనాడు భార్యామణి దగ్గరికి వెళ్ళే అవకాశం లేకుండా, ఆ లీవే లేకుండా ఎప్పుడు చూసినా భూమిని మోస్తాడు. ఆయన చుట్టంలోనేమో లక్ష్మీనారాయణలు పడుకుంటారు. కానీ రాముడు పరిపాలన చేస్తూ ఉంటే ఇంక భూమిని నేను మొయ్యవలసిన అవసరం లేదని వెళ్ళి భార్యామణులతో ఆయన కూడా హనీమూన్కి వెళ్ళిపోయాట. ఎంత మంచి మాట రాశాడు. మరుద్భుక్ దేవేంద్రుడు భోగిని రతి సుఖం బుల్గాంచే. ఇక ఆ తర్వాత ఆట విడుపైనట్లుండే కూర్మము. కూర్మావతారంతో ఉన్న విష్ణుమూర్తి కూడా, అమ్మయ్య ఇన్నాటికి నాకు బరువు మొయ్యవలసిన అవసరం లేదు అని ఆటలాడుకోవడానికి పోయాడు. ఆట విడిపోయిందిట ఆయనకు కూడా. ఆయనకు కూడా లీవ్ దొరికిందనమాట. హాయిగా వెళ్ళి బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం మొదలెట్టాడు. వరాహావతారంలో ఉన్న స్వామివారు భూదేవితో కలిసి స్త్రీ రూపం ధరించి మనం బయటకు పోదాం, రాముడి పరిపాలన చేస్తున్నాడు. నువ్వు భూరూపంలో ఉన్నప్పుడు మొయ్యాలి తప్ప స్త్రీ రూపంలో ఉంటే నేను మొయ్యక్కర్లేదని ఆవిడ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఈ విధంగా అందరికీ కూడా రాముడి పరిపాలనా కాలంలో బరువు తగ్గిపోయి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు మాని లాంగ్ లీవ్ పుచ్చుకున్నారు. ఈ 11,000 సంవత్సరాలు వాళ్ళంతా లీవ్లో ఉన్నారు. ఒక్క రాముడే తన రాజదండంతో భూమిని పరిపాలించాడు. ఇంత చమత్కార పద్యం కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో రాశారు. సమ్యక్ దోర్దండమునన్ ధరాభరము రామక్ష్మా విభుండూమినన్. తన బాహుబలంతో ఈ భూమిని ఆయన పరిపాలిస్తుంటే ధర్మబద్ధంగా బరువులు మోసే వాళ్ళందరూ హాయిగా తమ దారిని తాము వెళ్ళారు. అది పరిపాలన అంటే. ఇలా రామచంద్రుడు పరిపాలన చేస్తూ ఉండగా ఒక రోజున ఆయన దర్శనం కోసం ఎక్కడెక్కడి ఋషులు వచ్చారు. ఒకళ్ళిద్దరు కాదు, వశిష్ఠుడు వామదేవుడు మొదలైన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇంకా 16,000 మంది ఋషులు వచ్చారు. కాశ్యపేయులు కొందరు, భార్గవులు, పరమ పూజ్యుడైన కౌండిన్యుడు అని ఒక ఆయన ఉన్నాడు, కుండినుడు అని పేరు కలిగిన ఒక ఆయన కొడుకు కౌండిన్యుడు. ఈ కౌండిన్యుడు యొక్క గోత్రం వాళ్ళు 16 శాఖలు అయ్యారట. ఈ 16 శాఖల వాళ్ళు కూడా కౌండిన్య గోత్రుడని పిలువబడతారు. అదంత పెద్ద కథ, దాని మీద ఒక కథ రాశాను, ఇప్పుడే దాని గురించి వద్దు చెబితే అది ఇంకో పురాణం అవుతుంది. ఈ కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, అక్షపాదుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవుడు, కపి, దుర్వాసుడు, బకుడు, వ్యాఘ్రపాదుడు, మాండవ్యుడు మొదలైనటువంటి మహర్షులు, అగస్త్యుడు, వీళ్ళంతా ఒకనాడు రామదర్శనానికి వచ్చారు. అందులో శాండిల్యుడి యొక్క వంశం వాళ్ళు, శాండిల్యుడు సామాన్యుడు కాదండోయ్, ఆ శాండిల్యుడి కొడుకు విశ్వానరుడు, విశ్వానరుడు కొడుకు వైశ్వానరుడు అగ్ని, అందుకే అగ్నిహోత్రుడు కూడా శాండిల్య గోత్రం వాడు. శాండిల్య శబ్దానికి అగ్ని అనే అర్థం ఉందని తెలియదు చాలామందికి. శాండిల్య అంటే అగ్ని, శాండిల్య అంటే మారేడు చెట్టు. అందులో ఇలాంటి వాళ్ళంతా వచ్చారు. రామచంద్రుడు సింహాసనం మీద కూర్చుంటే ఋషులు గనక వాళ్ళు ఆశీర్వచనం ఇచ్చారు. రాముడు వాళ్ళందరి అర్హతలకి తగిన ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, రామ నీ దయవల్ల మేము రాక్షస బాధ నుంచి విముక్తి పొందాం, మేము దండకారణ్యంలో తపస్సు చేసుకుంటున్నామని కొందరు, నైమిషారణ్యంలో తపస్సు చేసుకుంటున్నామని కొందరు, పుష్కరారణ్యంలో తపస్సు చేసుకుంటున్నామని కొందరు, ఇలా వారి వారి అనుభవాలు చెప్పారు. అప్పుడు ముందుగా అగస్త్యుడు లేచాడు. అగస్త్యుడు రాముడి యొక్క సంవాదం చాలా అద్భుతమైనది. ఆ కథ రేపటి రోజు కార్యక్రమంలో మనం ముచ్చరించుకుంటాం. అప్పుడే చూస్తూ ఉండగా మొదటి రోజు రెండో పూట కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. రేపటి కార్యక్రమం ఏమిటైనా స్వస్తి అనకుండా లేవకండి, అప్పుడే కంగారు పడి లేచిపోకండి. ఆయన చెప్పవలసిన 2 ముక్కలు ఉంటాయి. ఇప్పుడు వారు కూడాను చెప్పడం కూడాను మొదలు పెడతారు కూడాను. ఏమండి
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు నుంచి మనకి భాగవత సప్తాహం, శ్రీమద్ దేవీ భాగవత సప్తాహం, రామాయణ సప్తాహం ప్రారంభమయ్యాయి. అయితే కొంతమంది మేము ప్రత్యేకంగా ఇవాళ నుంచి చేయించుకోవడానికి అవకాశం ఉందా అని అడిగారు. అయితే ఇప్పుడు ఇప్పటికిప్పుడు పారాయణ పనులను తీసుకురాలేం కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అని గురువుగారిని అడిగితే, మనం ఇప్పుడున్నది అయోధ్యలో కాబట్టి సుందరకాండ పారాయణం చేయించుకోవచ్చు అని చెప్పారు గురుగారు. కాబట్టి ఎవరైనా సుందరకాండ పారాయణం చేయించుకోవాలి అని అనుకుంటే వారి గోత్రనామాలు అవి ఇవ్వవచ్చు. రేపు సాయంత్రంలోగా సుందరకాండ పారాయణం ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే
సోమవారం వరకు ఇద్దాం, మంగళవారం నాడు చేయిస్తాం. మంగళవారం నాడు పారాయణం కాబట్టి సోమవారం సాయంత్రంలోకి ఇవ్వచ్చు.
మంగళవారం రోజున సుందరకాండ పారాయణం ఉంటుంది కాబట్టి సోమవారం సాయంత్రంలోగా ఎవరైనా తమ గోత్రనామాలు ఇచ్చి సుందరకాండ పారాయణం చేయించుకోవాలి అని అనుకుంటే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రేపు ఉదయం ఆరు గంటల గంట ఇప్పటివరకు హోమానికి పేర్లు ఇచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మేము ఇంకా హోమానికి పేర్లు ఇవ్వలేదు కానీ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళు చేతులు ఎత్తండి. దయచేసి ఇవాళ్టిలోగా మీ పేర్లు రాయించేసుకోండి, ఇంకా 20-30 మందికి మాత్రమే అవకాశం ఉంది. అలాగే కళ్యాణానికి ఇంకా పేర్లు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు, పేర్లు ఇచ్చేసిన వాళ్ళు కాదు పేర్లు ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవాళ్టిలోగా మీరు కూడా పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి కళ్యాణం. ఒకసారి ఆంజనేయులు గారు లేచి నుంచండి. హోమానికి ఈయనకు పేర్లు రేపటికి 100 మంది ఇచ్చారు, 100 మందికి ఒకే రోజు హోమం ఉండదు కాబట్టి ఒక 40 మంది పేర్లు, రోజుకి 40 మంది చొప్పున హోమానికి పేర్లు రాసి ఉంచాం. ఆ పేర్లని వాట్సాప్ గ్రూప్లో పెడతాం మన అయోధ్య గ్రూప్లో, వాళ్ళ వరకు రేపు ఉదయాన్నే రండి. మేము ఏదైనా సర్వీస్ చేస్తామండి, ఏదో సేవలో పాల్గొంటాం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. మీరు రేపు ఉదయం 5:30కి వస్తే చక్కగా హోమం ఉండాలని మనం సిద్ధం చేసుకోవచ్చు. 6 గంటలకి హోమం జరుగుతుంది, లక్ష్మీనారాయణ హోమం. రేపు ఉదయం 5:30 ఎవరైనా మేము హోమగుండం సిద్ధం చేయడానికి సాయిగారి సహకరిస్తాం అనేవాళ్ళు ఉదయం 5:30 రావాలి. 6 గంటల నుంచి హోమం ఉంటుంది. అలాగే ఎవరైనా మంత్రోపదేశం కావాలి, గురుదేవుల నుంచి మంత్రం పొందాలి అని అనుకున్నవారు
హోమగుండం దగ్గరికి వస్తే అక్కడే ఇచ్చేస్తాం.
హోమగుండం దగ్గరికి వస్తే అక్కడే మంత్రోపదేశం చేస్తారు కాబట్టి ఉదయం 7 గంటలకల్లా మీరు ఎవరైనా మంత్రోపదేశం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మంత్రోపదేశం కోసం ఉన్నవాళ్ళు రేపు కానివ్వండి, ఎల్లుండి కానివ్వండి, ఉదయం 7 గంటలకల్లా వస్తే మంత్రోపదేశం తీసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి యథావిధిగా ప్రవచనం ఉంటుంది. రేపు ఉదయం 6 గంటలకి హోమం, 9 గంటలకి ప్రవచనం, మధ్యాహ్నం 3 గంటలకి 3 గంటల నుంచి కళ్యాణం ఉంటాయి. ఇవి రేపటి కార్యక్రమాలు. అదేవిధంగా హోమానికి ఆంజనేయులు గారికి, కళ్యాణానికి లలిత గారికి, అదేవిధంగా రాకేష్ గారికి సుందరకాండ పారాయణం చేయించుకుంటాం అనేవాళ్ళు మీ గోత్రనామాలు ఇవ్వచ్చు. రాకేష్ గారు ఒకసారి లేచి నుంచండి, లలిత గారు ఒకసారి లేచి నుంచండి. అయితే అందరికీ ఒక పెద్ద అనుమానం, సంతోష్ గుప్తా గారు ఎవరండి? డబ్బులు ఇద్దామంటే ఆయన కనపడ్డు, మా జేబులు బరువుగా ఉన్నాయి, మా సంచీలు చినిగిపోతున్నాయి అని అడుగుతున్నారు.
ఆయన పేరే గుప్తా, గుప్తంగా ఉంటాడు.
ఒకసారి స్టేజ్ ఎక్కితే సంతోష్ గుప్తా గారు ఎవరో చూస్తారు, అప్పుడు ఆయన ఎవరో మీరు గుర్తుపెట్టి, ఆయన చేతిలో ఒక ఎర్ర బ్యాగ్ ఉంటుంది కాబట్టి సంతోష్ గుప్తా కాదు, సంతోష్ గుప్తా గారు కాబట్టి ఒక ఎర్ర బ్యాగ్ ఉంటుంది కాబట్టి మీరు యాత్రకు సంబంధించిన డబ్బులు ఇంకా ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇవాళ రేపటిలోగా క్లియర్ చేసుకోండి. వారి పక్కనే భాస్కర్ శర్మ గారు ఎప్పుడూ ఉంటారు, సంతోష్ గుప్తా గారైనా భాస్కర్ శర్మ గారు గుప్తంగా ఉంటారు. చేసే పని వారి ఇద్దరిది, వారు అశ్విని దేవతల్లాగే కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇక అన్నప్రసాద వితరణకి ఈరోజు తమ శక్తి మేర ద్రవ్యాన్ని సమర్పించిన వారు కౌండిన్య మహర్షి గోత్రం పులి అరుణ గారు. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటూ అన్నప్రసాద వితరణకి ద్రవ్యాన్ని సమర్పించిన వారు పశుపతి గోత్రం గంగరాజు సంధ్య, గంగరాజు బాబు. ఒకసారి కర్తాలు దోమ చేయండి వాళ్ళ పాపం, ఎవరైనా విషయం చెప్తే ఆనందంగా ఉంటుంది. ఉదయం పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు పెళ్లి రోజు జరుపుకున్న వారికి ఒకసారి కర్తాల దోమతో మీ విషయం చెప్పేసినట్టు చెప్తే సరిపోతుంది.
సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణ మురారీ, పాపహారీ కృష్ణ మురారీ, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా. మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా. స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా. గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా. పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా. గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనసా. శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని, సన్నుతి చేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా. ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా. జై శ్రీరామ్.
నేనే అక్కడికి వస్తాను, మీరు మాత్రం పైకి ఎక్కద్దు. ఇంతమంది పైకి ఎక్కితే ఇది తట్టుకోలేదట పాపం. ఎవరికైనా దర్శనానికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి. ఒక్కసారి దర్శనానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇప్పుడు బయలుదేరి వెళ్ళి రావచ్చును, కాకపోతే శని ఆదివారాలు కొంచెం ఎక్కువ జనం ఉన్నా రామా అనుకుంటూ వెళ్ళిపోండి.
దయచేసి అందరూ ఇటువైపు నుంచి